ప్రియమైన ఆత్మ కొంతలో ఇతర మతాలన్నీ కూడా వ్యక్తి మీద ఆధారపడి స్థాపించబడ్డాయి. బౌద్ధ మతం బుద్ధుడు, క్రైస్తవ మతం క్రీస్తు, అలాగే జైన మతం మహావీరుడు, ఇస్లాం మతం మహమ్మదు. అలాగా ఒక వ్యక్తి చరిత్రను బట్టి, ఒక వ్యక్తిని బట్టి వాడి యొక్క టీచింగ్స్ని ఆధారంగా చేసుకుని ఒక మతం ఏర్పడుతూ వచ్చింది. అయితే మన హిందూ మతానికి సనాతన మతము అని పేరు. మన మతం సనాతన మతం. హిందూ మతానికి పేరు ఏంటంటే హిందూ మతం అని కాదు, సనాతన మతం. అంటే ఈ భూమి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి కూడా ఈ మతం అండి. ఈ మతం వ్యక్తి స్థాపించలేదు. ఒక కృష్ణుడు రాముడు స్థాపించినటువంటి మతం కాదు. అంటే రాముడి కంటే కృష్ణుడి కంటే పూర్వం అది ఈ మతం ఉంది. అంటే పూర్వానికి కూడా ఆది కాలానికి కూడా ఈ మతం ఉంది. ఈ మతానికి మూలం వేదం. ఒక వ్యక్తి కాదు మూలం, వేదాలు దీనికి ఆ మూలం. ఆ వేదాల యొక్క సారమే మనం భగవద్గీతనే చెప్తున్నాం. కృష్ణుడు భగవద్గీత చెప్పినప్పుడు కూడా నేను ఏదో కొత్తగా కనిపెట్టి చెబుతున్నానని చెప్పలేదు. పూర్వం పెద్దలు చెప్పినటువంటి వేదాల్లో ఉన్న సారాన్ని నేను నా మాటలతోటి, సారం అదే ఎస్సెన్స్ అదే నా మాటలతోటి నేను చెప్తున్నాను. కానీ నేను కొత్తగా చెప్పేది కాదు. ఇది పూర్వం ఆదికాలానికి కూడా ఈ సైన్స్ ఉంది. అది మరుగు పడిపోయింది. ఆ మరుగు పడిపోయిన సైన్స్ని వెలుగులోకి తీసుకురావడం కోసం అర్జును నిమిత్తంగా చేసుకుని భగవంతుడైనటువంటి స్వామి వారు చెప్పారు. మతం పేరు మీద మనం మూర్ఖత్వం పెంచుకోకూడదు, అజ్ఞానాన్ని పెంచుకోకూడదు. ఏదైనా సరే మన తెలివితేటలను కనుక తగ్గిస్తంటే, మన వివేకాన్ని కనుక తగ్గిస్తంటే, మన విచక్షణ జ్ఞానాన్ని కనుక తగ్గిస్తుంటే, మన బ్రెయిన్లో ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ కనుక తగ్గిస్తుంటే తీసుకెళ్ళి పక్కన పెట్టవలసినది మతం అయినా సరే ఇంకోటైనా సరే. మనం ఎప్పుడు కూడా మన వివేకాన్ని పోగొట్టుకోకూడదు, మన సొంత ఆలోచనను పోగొట్టుకోకూడదు, ఆ డిస్క్రిమినేషన్ పోగొట్టుకోకూడదు. ఏది ఎవరు ఏ విషయం చెప్పినా మనం సొంతంగా ఆలోచించుకునేటువంటి శక్తి ఉండాలి మనకి. మతం పేరు మీద మనం మూర్ఖత్వాన్ని పెంచుకోకూడదు, మత్తుని పెంచుకోకూడదు, వివేకాన్ని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. మనం సంపాదించిన జ్ఞానం, మనకున్నటువంటి వివేకం దైనందిన జీవితంలో మనకు ఉపయోగపడాలి. ఎడ్యుకేషన్ పేరు మీద, మతం పేరు మీద చైతన్య స్థాయి తగ్గించుకోకూడదు. దేవుడు అంటే చైతన్యమే. దేవుడికి ఒక రూపం లేదు, దేవుడికి ఒక నామం లేదు, కానీ దేవుడు అంటే చైతన్యమే. ఈ సృష్టికంతా కూడా చైతన్యమే ఆధారంగా ఉంది. అయితే ఆధారంగా ఉన్న వస్తువు మనకు కనిపించటం లేదు. పాలలో వెన్నపోస ఉంటుంది కానీ మనకు కనపడదు. నువ్వుల్లో నూనె ఉంటుంది మనకు కనపడదు. అలాగే కనిపిస్తున్నటువంటి ప్రపంచానికి ఆధారంగా ఉన్నది ఈ చైతన్యమే. కానీ ఆ చైతన్యంగా ఉన్న వస్తువు మనకు కనిపించకపోతే కనిపించినంతా లేదని అర్థం కాదు. మన హ్యూమన్ బ్రెయిన్కి తెలియని విషయాలు అనేక ఉన్నాయి. తెలియనన్నీ కూడా మనకు తెలియని విషయం లేదని కదా అర్థం. తెలుసుకోవాలి, తున్నాం తెలుసుకోవాలనే కాంక్ష ఉంటే మన జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చు. జ్ఞానం ఎందుకంటే శ్రద్ధ వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. అది మన సిద్ధాంతం. మన శరీరం ఇంత పిల్లవాడుగప్పుడుగా ఈ బలిపాడు వీధుల్లో తిరిగింది. మనకి మన శరీరం ఇప్పుడు కొంచెం పెద్దది అయిపోయింది. బాలుడిగా ఉన్నప్పుడు బలిపాడు వీధుల్లో తిరిగాం మనం. తర్వాత శరీరానికి ఏమొచ్చింది? యవ్వనం వచ్చింది. కొన్ని గడ్డాలు వచ్చినాయి, మీసాలు వచ్చినాయి, కాలేజీలకు వెళ్ళాం, చదువుకున్నాం, కొంచెం పెద్దవాళ్ళయ్యాం. ఇంకా కొంతకాలానికి ఏమైపోతుంది? శరీరం ముసలుడు అయిపోతుంది. ఈ శరీరం ముసలుడు అయిపోతుంది అంటే ఈ శరీరం ఏ విధంగా అయితే చిన్నది బాల్యంగా ఉందో, బాల్యంగా ఉంటూ మన శరీరాన్ని చూసాం, అలాగే యవ్వనంలో మన శరీరాన్ని చూసాం. శరీరానికి ముసలితనం వచ్చేసినప్పుడు ముసలితనాన్ని కూడా చూస్తున్నాం. ఈ ముసలితనం అయిన తర్వాత ఏమవుతుంది? శరీరం పడిపోతుంది. అది ఇక్కడ శాస్త్రం ఏమని చెప్పిందంటే, నీ శరీరానికి బాల్యం ఎలా వస్తుందో, నీ శరీరానికి యవ్వనం ఎలా వస్తుందో, నీ శరీరానికి ముసలితనం ఎలా వస్తుందో, అలాగే నీ శరీరం పడిపోయిన తర్వాత కూడా కొత్త శరీరం అలాగే వస్తుంది. ఈ మూడు, శరీరానికి బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఎంత ఖాయంగా వస్తుందో, శరీరం చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ నీకు కొత్త శరీరం రావటం కూడా అంతేకాదు. గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పాడు దీని గురించి. గౌతమ బుద్ధుడు చెప్పిన మాట ఏంటంటే, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు నువ్వు చూస్తున్నావు, అస్తమిస్తున్నాడు నువ్వు చూస్తున్నావు. ఉదయించిన సూర్యుడు అలాగే ఉండిపోడు, అస్తమిస్తాడు. అస్తమించిన సూర్యుడు అలాగే ఉండిపోడు, మళ్ళీ ఉదయిస్తాడు. ఉదయించిన సూర్యుడు అలాగే ఉండిపోడు, మళ్ళీ అస్తమిస్తాడు. అస్తమించిన సూర్యుడు అలాగే ఉండిపోడు, మళ్ళీ ఉదయిస్తాడు. అలాగే పుట్టినవాడు అలాగే ఉండిపోడు, పెద్దవాడు అవుతాడు, చనిపోతాడు, చనిపోయిన వాడు అలాగే ఉండిపోడు మళ్ళీ పుడతాడు, పుట్టినవాడు అలాగే ఉండిపోడు మళ్ళీ చనిపోతాడు, చనిపోయిన వాడు అలాగే ఉండిపోడు మళ్ళీ పుడతాడు అని గౌతమ బుద్ధుడు ఒక సందర్భంలో బుద్ధుడు చెప్పాడు అనమాట. ఇప్పుడు నీకు నేను అనే తలంపు ఉంది, ఆ నేననే తలంపు నీకు లోపల నుంచే వస్తుంది, బయట నుంచి రావటం లేదు. దాని సోర్స్ ఎక్కడుందంటే, అందుకే భగవాన్ చెప్తూ ఉంటారు గో ఇన్ టు యువర్ సోర్స్ అని. నువ్వు నీ సోర్స్ లోకి వెళ్ళి సరిపోతున్నావు, నీ సోర్స్ లోనే దేవుడు ఉన్నాడు. నేను అనే తలంపు నీ లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మిక వర్గం నుంచి వస్తాను. ఎక్కడ నిజం ఉందో, ఎక్కడ సత్యం ఉందో, ఎక్కడ చావులేని వస్తువు ఉందో, ఎక్కడ అమృత స్థితి ఉందో, అక్కడ నుంచి ఈ నేను అనే తలంపు వస్తుంది. దేవుడు ఉన్నాడని చెప్పచ్చు, దేవుడు లేడని చెప్పచ్చు. ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి, దేవుడు లేడని చెప్పడానికి నేను అనే తలంపు ఉండాలి. నేను లేకపోతే నువ్వు లేవు, నేను లేకపోతే వాడు లేడు. అంటే దేవుడు ఉన్నాడని చెప్పడానికైనా, ఈ లోకం గురించి చెప్పడానికైనా ముందు నేను అనే తలంపు ఉండాలి. ఈ నేను అనే తలంపు నీ హృదయంలోనే, నీ సోర్స్ లోంచి వస్తాను, నీ లోపల నుంచి వస్తాను. ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియటం లేదు. నేననే తలంపు నీకు బయట నుంచి రావటం లేదు, అది లోపల నుంచే వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియటం లేదు. ఎక్కడి నుంచి వస్తుందో అది నీకు తెలిస్తే నీకు నిజం తెలుస్తుంది. ఆ నిజం ఎందుకు తెలుసుకోవాలి? డబ్బు సంపాదిస్తున్నావు నువ్వు, ఎందుకు సంపాదిస్తున్నావు? భోగం కోసం సంపాదిస్తున్నావు, అధికారం సంపాదిస్తున్నావు. ఎందుకు? ఆ పవర్ ఎంజాయ్ చేయడానికి నువ్వు పవర్ కోసం తిరుగుతున్నావు. అదేగా నీ హృదయంలో నిజం ఒకవేళ ఉందనుకోండి, ఉంటే దాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే, ఇక్కడే ఉంది సృష్టి రహస్యం అంతా. నీ హృదయంలో నిజం, ఒక నిజం ఉంది, అందులో సుఖం ఉంది, అందులో శాంతి ఉంది, అందులో చావులేని స్థితి ఉంది. ఇదే జీవిత గమ్యం. ఇది బాగా అర్థం చేసుకోండి. నీ హృదయంలో ఉన్న నిజం నీకు తెలుసుకునే వరకు నువ్వు కమ్యూనిస్ట్ అయినా, సోషలిస్ట్ అయినా, మార్కిస్ట్ అయినా, అద్వైతం అయినా, ద్వైత అయినా, ఇంకోటైనా, నీ హృదయంలో ఉన్న సత్యం, ఆ నగ్న సత్యం, ఆ నేకెడ్ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్, ఆ ఫైనల్ ట్రూత్, ఆ చావు లేని స్థితి, నీ హృదయంలో ఉన్న చావు లేని స్థితి నీకు అర్థమయ్యే వరకు, ఏ విధంగా అయితే దేహం నీకు అనుభవంలోకి వస్తుందో, ఆ సత్యం నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీకు నిజమైన సుఖం కానీ, నిజమైన శాంతి కానీ, నిజమైన ఆనందం కానీ నీకు రాదు. ఒక విషయం నేను చెబుతున్నాను, నన్ను క్షమించండి. ఎవరైనా మీరు ఎలా ఉన్నారు అంటే మేము బాగానే ఉన్నామండి అంటారు. ఎవరు శాంతిగా ఉన్నారంటే శాంతిగానే ఉన్నామని చెబుతారు మర్యాద కోసం. నిజంగా అది శాంతిగా ఉన్నారంటే లేరు. ఒక విషయం మీరు దృష్టిలో పెట్టుకోండి, ఆ హృదయంలో ఉన్నటువంటి సత్యం వాడికి అనుభవంలోకి వచ్చే వరకు ఎవరైనా శాంతిగా ఉన్నానని చెప్పినా ఆ మాట అబద్ధం. వాడికి సమాజానికి జడిసి, లోకానికి జడిసి, నటన కోసం చెబుతున్నాడు కానీ వాడు నిజంగా సుఖంగా లేడు. బాహ్యమైన వస్తువులతోటి కానీ, బాహ్యమైన వ్యక్తులతోటి కానీ, బాహ్యమైన సందర్భంతోటి కానీ సంబంధం లేకుండా స్వతంత్రంగా నీ హృదయంలో సుఖం ఉంది. అంటే నీ హృదయంలో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆ సత్య వస్తువు నువ్వు సాక్షాత్కరించుకోకుండా నేను సుఖంగా ఉన్నాను, శాంతిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానని చెబితే అవి కేవలం అసత్యాలే కానీ, లేకపోతే ఎవరి వాళ్ళు ఏమనుకుంటారని చెప్పే మాటలు కానీ అది నిజం కాదు. ఆ సుఖము నిజం కాదు, ఆ శాంతి నిజం కాదు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమైనా బాగున్నారా, సుఖంగా ఉన్నారని, మేము సుఖంగా ఉన్నామంటారు. వాళ్ళు నిజంగా సుఖంగా ఉన్నారా? లేరు. ఊరికే వ్యవహారం కోసం అలా చెప్తారు కానీ ఆ హృదయంలో ఉంటుంది సత్య వస్తువుని తెలుసుకునే వరకు నిజమైనటువంటి సుఖం కానీ, నిజమైనటువంటి శాంతి కానీ, నిజమైనటువంటి ఆనందం కానీ ఆ మనిషికి లేదు. ఊరికే ఉన్నట్టు నటిస్తాడు, ఊరికి అలా చెప్తాడు అంతే మనకి. ఒక సత్య వస్తువు ఒకటి ఉంది, ఒక చావులేని వస్తువు ఒకటి ఉంది, అని నీకు నాకు లోకానికి అన్నిటికి ఆధారంగా ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు ఎలాగుందంటే పోస లోపల దారం ఉంది, కానీ ఆ దారం మనకు కనపడదు. అలాగే సృష్టికి ఆధారంగా పోస లోపల దారం ఎలా ఉంటుందో, పోస లోపల దారం నీకు కనపడదు. అంత మాత్రం చేత అక్కడ దారం లేదని కాదు. అదేవిధంగా సృష్టికి ఆధారంగా ఒక వస్తువు నేను ఉన్నాను. సృష్టికి ఆధారంగా మాత్రమే కాదు, నీ హృదయంలో కూడా ఉన్నాను, అన్నిటికీ ఆధారంగా ఉన్నాను, నీ హృదయంలో కూడా ఆధారంగా ఉన్నానని భగవంతుడు చెబుతున్నాడు. అయితే ఇది తెలుసుకోవడానికి కేవలం ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల తెలియదు. కేవలం ఏదో 250 రూపాయలు పిచ్చుకుని పూజ చేయం చేసుకుంటేనే మాకు తెలియదు. ఏదో 250 రూపాయలు ఇస్తారని మీరు పూజ చేయం చేసుకోండి అంటే సరిపోతే, 250 రూపాయలు పిచ్చుకుని పూజ చేయం చేసుకుంటే నిజం తెలుసుకుంటే మనం డబ్బెట్టి దేవుణ్ణి కొనేసుకోవచ్చు. డబ్బెట్టి దేవుణ్ణి కొనుక్కోలేము. డబ్బు వల్ల భోగం వస్తున్న కానీ జ్ఞానం రాదు. మానవుడికి కావాల్సింది దేవుడు కాదు, మానవుడికి కావాల్సింది సుఖం కావాలి, మానవుడికి కావాల్సింది శాంతి కావాలి, మానవుడికి కావాల్సింది ఆనందం కావాలి. అంటే ఇవన్నీ ఈశ్వరుల్లో ఉన్నాయి కాబట్టి, పరమేశ్వరుడు ఈ సుఖము, శాంతి, ఆనందము, చావు లేని స్థితి ఇవన్నీ దేవుళ్ళలో ఉన్నాయి కాబట్టి, ఆ దేవుణ్ణి పొందితే ఆ దేవుడికి ఉన్నాయని కూడా మనకు వస్తాయి కాబట్టి, మనకు దేవుడు కావాలి, దేవుడు కావాలని అంటున్నాం. సుఖం ఏది మార్కెట్లో లేదు. లేదా కొన్ని కంఫర్ట్స్ వల్ల సుఖం వచ్చేది. బాడీకి కంఫర్ట్ వల్ల సుఖం రాదు, మైండ్ కంట్రోల్ వల్ల ఎంతో కొంత సుఖం వస్తుంది. పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, వీటన్నిటిక ప్రయోజనం ఒకటి, మనస్సును స్వాధీనం చేసుకోవటానికి. అన్నిటి ప్రయోజనం ఏంటంటే, మన మనస్సును మనం అదుపులో పెట్టుకోవడానికి, మన మనస్సును మనం నిగ్రహించుకోవడానికి, మన మన ఇంద్రియాలను మనం స్వాధీనం చేసుకోవడానికి ఈ పూజ యొక్క ప్రయోజనం, జపం యొక్క ప్రయోజనం, ధ్యానం యొక్క ప్రయోజనం. ఆ ప్రయోజనం ఏంటో తెలియకుండా మనం చేయకూడదు. పుణ్యం ఎటువంటిది, డబ్బు ఎటువంటిదో పుణ్యం అటువంటిది. డబ్బు ఉందనుకోండి, మేము బోధిస్తే ఆ డబ్బు ఆ ధనాన్ని ఎంజాయ్ చేస్తే అది ఎలా ఖర్చు అయిపోతుందో, పుణ్యం కూడా అంతే. పుణ్యాన్ని మనం ఎంజాయ్ చేస్తే అది ఖర్చు అయిపోతుంది. పుణ్యం పుణ్యం సంపాదించారనుకోండి, మీకు అది బాగా అనుభవిస్తారనుకోండి, వచ్చిన పుణ్యం కాల ప్రవాహంలో అన్ని కొట్టిపోతాయి. వాల్మీకి చెప్పాడు రామాయణుడు, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. కాల ప్రవాహంలో నీకున్న అధికారం కొట్టుకుపోతుంది, కాల ప్రవాహంలో నీ ధనం కొట్టుకుపోతుంది. కాల ప్రవాహంలో కొట్టుకెళ్లకుండా ఉండే వస్తువు ప్రపంచంలో ఏది లేదు. మన బ్రెయిన్ ఏది డిస్కవర్ చేసినప్పటికీ కొంతకాలం బాగా వర్క్ చేస్తుంది, అది కొంతకాలం అది ఉంటుంది. మన కాల ప్రవాహంలో ఇంకోటి ఏదో కొత్తగా డిస్కవర్ చేస్తాడు, మళ్ళీ అదే వస్తుంది, మళ్ళీ కొంతకాలం నాకు అది వస్తుంది. అంటే కాల ప్రవాహంలో ప్రతిదీ కొట్టుకుపోయిదే. నీ హృదయంలో ఉంటుంటే ఆ నగర సత్యం తప్పించు. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది. నీ హృదయంలో ఉన్న తూచి యొక్క వైభవం ఏంటంటే, నీ హృదయంలో అది ఉంది, అది ఉండటం వల్ల అది తెలియబడుతున్నాను, కానీ అది ఉందని తెలుసుకోవడానికి బాహ్యమైన సహాయం నీకు అక్కర్లేదు. చావులేని వస్తువు నీ హృదయంలో ఉంది, అది నిజంగా లేదనుకో. మహర్షులకు కూడా తెలియదు, ఉంది కాబట్టి వాళ్ళకు కూడా తెలిసింది. అయితే రమణ మహర్షి గారు ఏం చెప్పారు, మీలో లేనిది నాలో ఏమి లేదు, మీలో లేనిది నాలో ఏమి లేదు. నీ బాడీ కలర్ వేరు, నా బాడీ కలర్ వేరు, నా మెంటల్ మేకప్ వేరు, నీ మెంటల్ మేకప్ వేరు, తన హృదయంలో మటుకు మనం అందరం ఒకటిగానే ఉన్నాం. ఉన్నది ఒకటే వస్తువు. మనం ఈ బాడీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాం, మైండ్ దగ్గరకు వచ్చేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాం, కానీ హృదయంలో మటుకు ఏకంగా ఉన్నాం. అది ఏక వస్తువు. సత్యం అనేది ఒకటిగా ఉంటుంది, కానీ రెండుగా ఉండదు, మూడుగా ఉండదు, నాలుగుగా ఉండదు. నిజం అనేది ఎప్పుడు ఒకటిగా ఉంటుంది. అయితే మనం అందరం హృదయంలో ఒకటిగానే ఉన్నాం. మీ హృదయంలో లేనిది నా హృదయంలో ప్రత్యేకంగా ఏమి లేదు. మీలో ఉన్నది నాలో ఉన్నది, నాలో ఉన్నది మీలో ఉన్నది. అది తెలుసుకుంటే నీకు జ్ఞానం కలుగుతుంది, అది అది తెలుసుకుంటే నీకు సుఖం కలుగుతుంది. అది మీరు కొత్తగా కనిపెట్టక్కర్లేదు, ఆల్రెడీ అక్కడ ఉంది. అది తెలియకపోతే అజ్ఞానము, దుఃఖము, వేదన, పునర్జన్మ, నేను జన్మ జన్మలకి ఇవంటే అడుతూనే ఉంటాయి. నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, కానీ ఉన్నావన్న సంగతి నీకు తెలియటం లేదు. జాగ్రత్త అవస్థలో నువ్వు ఉన్నావు, ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తుంది, కానీ సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. గాఢ నిద్రలో ఉన్నటువంటి హ్యాపీనెస్, ఈ జాగ్రత్త అవస్థనటువంటి ఎరుక, ఈ రెండు సైమల్టేనియస్ గా నువ్వు అనుభవించటమే దేవుని తెలుసుకోవటం. ఇది అర్థం చేసుకోండి. గాఢ నిద్రలో ఉంటుంది హ్యాపీనెస్, జాగ్రత్త అవస్థనటువంటి ఎరుక. ఒకేసారి నీకు అనుభవంలో కనుకొస్తే అప్పుడు హ్యాపీనెస్ నీకు తెలుస్తుంది. ఆ హ్యాపీనెస్ నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు దేవుడు వచ్చి నీకు కనిపించడం వాళ్ళని చూడాలని అనిపించదు, అది రియలైజేషన్. మన లోపల ఉన్న జీవుడు, మన లోపల ఉంటుంది మైండ్, మనకి నేనుగా వ్యక్తం అవుతుంది. ఎలా వ్యక్తం అవుతుంది, ఈ నేనుగా వ్యక్తం అవుతుంది. అంటే రమణ మహర్షి గారు ఏమన్నారంటే, ఈ నేను అనే తలంపు ఉంటే నువ్వున్నావు, నేనున్నాను, పూర్వజన్మ ఉంది, పునర్జన్మ ఉంది, దేవుడు ఉన్నాడు. గాఢ నిద్రలో నీకు దేవుడి గురించి ఆలోచన లేదు, గాఢ నిద్రలో నీ బాడీ గురించి ఆలోచన లేదు, గాఢ నిద్రలో ఒక క్యాస్ట్ గురించి కానీ, ఒక యుగం గురించి కానీ, ఒక ప్రాంతం గురించి కానీ, ఒక దేశం గురించి కానీ ఆలోచన లేదు. నువ్వు గాఢ నిద్రలో బాడీకి అభావగా ఉన్నావు, వరల్డ్కి అభావగా ఉన్నావు, గాడ్కి అభావగా ఉన్నావు, యుగంకి అభావగా ఉన్నావు, నీ మైండ్కి అభావగా ఉన్నావు, నీ లైఫ్కి అభావగా ఉన్నావు, నీ డిజైర్స్కి అభావగా ఉన్నావు, నీ అకాడమిక్ స్టేటస్కి అభావగా ఉన్నావు, ఎన్నిటికి అభావగా ఉన్నావు, ఎన్నిటికి అతీతంగా ఉన్నావు, వీటితో సంబంధం లేకుండా ఉన్నావు. కానీ నువ్వు లేకుండా అక్కడ లేదు. గాఢ నిద్రలో ఉన్నవాడు ఎవరో నేను ధనవంతుని అనుకోడు, గాఢ నిద్రలో ఎవడో నేను సీఎంని, నేను పిఎంని అని అనుకోడు. నీకు అర్థమవుతుంది, ఆ గాఢ నిద్రలో పూరిమేనా ఎవడో నేను పూరిమేనా, నేను పూరిమేనా అని అనుకోడు. ఇంకేదంటే గాఢ నిద్రలో వాడికి దేవునితో తాదాత్మ్యం లేదు, వరడు తోడు తాదాత్మ్యం లేదు, దేవుడి తోడు తాదాత్మ్యం లేదు, వాడు వాడికి మైండ్ వాడుకున్న మైండ్ ఎటు, వాడికి లైఫ్ డెవలప్ తోడు వాడికి తాదాత్మ్యం లేదు, ఎన్నిటి తోడు తాదాత్మ్యం లేదు అంటే అది లేడంటే అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఆడు ఉన్నాడు. వాడిని నువ్వు వేకింగ్ స్టేట్ లో ఆ గాఢ నిద్రలో అన్ని విషయాలతో సంబంధం లేకుండా ఉన్నవాడిని నువ్వు వేకింగ్ స్టేట్ లో ప్రయత్నం చేసి, ఆ గాఢ నిద్రలో ఉన్నవాడు వేకింగ్ స్టేట్ లో ఉన్నాడు, అది ఎక్కడికి పారిపోలేదు, ఎవరైతే నీకు గాఢ నిద్రలో ఉన్నాడో వాడు జాగ్రత్త అవస్థలో కూడా ఉన్నాడు, దాన్ని కనుక నువ్వు రియలైజ్ చేయగలిగితే అది నీ కడసారి జన్మ, అది నీ చెట్టారు కొమ్మ. ఆ గాఢ నిద్రలో ఉన్నవాడు ఇప్పుడు కూడా ఉన్నాడు, అది ఎక్కడికి పారిపోలేదు. వాడిని ఇప్పుడు వేకింగ్ స్టేట్ లో నువ్వు ఎఫర్ట్ చేసి రియలైజ్ చేయగలిగితే అప్పుడు నీకు హ్యాపీనెస్ అంటే తెలుస్తుంది. అప్పుడు వరకు రియల్ హ్యాపీనెస్, ట్రూ హ్యాపీనెస్ అప్పుడు వరకు నీకు రానే రాదు. అని చెప్పా, ఈ ప్రపంచము, ఈ లోపల జీవుడు, ఇంక్లూడింగ్ గాడ్ ఇదంతా మైండ్ యొక్క క్రియేషన్, ఇదంతా కూడా మైండ్ యొక్క క్రియేషనే. ఏంటంటే నీకు మైండ్ వచ్చినప్పుడే నాకు వచ్చి జన్మ ఎటువంటి జన్మ వస్తుంది అనుకుంటాం. నీకు మైండ్ వచ్చినప్పుడే దేహం ఎలా ఉంటాడు, ఉన్నాడా లేడని ఈ మైండ్ వచ్చినప్పుడే నీకు గొడవ వస్తుంది. అంతే కదా, మైండ్ అనేది పోతే నీకు దేహం గొడవలేదు, లోకం గొడవలేదు, దేవుడు గొడవ కూడా లేదు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈ మూడు కూడా మనవ కలిపితారు.
జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా మనం కలిపితాలు. అయితే ఈ మనస్సు ఎక్కడైతే అడిగిపోయిందో అక్కడ ట్రూత్ నీకు రివీల్ అవుతుంది, ఆ చైతన్యం రివీల్ అవుతుంది. అంటే లోకానికి అంతటికి ఏ వస్తువు అయితే వ్యాపించిందో అది నీ హృదయంలో కూడా ఉంది. అది ఎక్కడుందో నీ మనస్సు యొక్క మూలంలోనే ఉంది. ఎక్కడైతే మనస్సు అణిగిపోయిందో, ఎక్కడైతే మనస్సు పలతబడిందో, ఎక్కడైతే మనస్సు తన మూలాన్ని చూడగలిగిందో అక్కడే చైతన్యం ఉంది. అప్పుడు చైతన్యం నీకు వ్యక్తం అవుతుంది. అయితే అది వ్యక్తం అవ్వాలంటే బండతనం వల్ల రాదు, సూక్ష్మ బుద్ధి ఉండాలి. అర్జునుడితో కృష్ణుడు చెప్తాడు, నువ్వు నాకు సంబంధించిన పనులు నీ రాగద్వేషాలను బట్టి కాకుండా ఏదైతే మచ్చో, ఏదైతే 10 మందికి ఉపయోగపడుతుందో, ఏదైతే సమాజానికి 10 మందికి ఉపయోగపడుతుందో అది కర్తృత్వం లేకుండా కర్మఫలాన్ని ఆశించకుండా, అంటే నీకు అక్కడ నువ్వు ఇతర ఇస్తాం మీరు ఆ 10 ఓట్లు మాకు ఇస్తే అని ఈ రకమైన మాటలు కాకుండా, కేవలం బోయర్షిప్ లేకుండా కర్మఫలాన్ని ఆశించకుండా మంచిని మంచి కోసమే చేస్తూ ఉంటే కృష్ణుడు ఏమని చెప్పాడంటే ఆ డెఫినేషన్స్ ఏ మార్చేశాడు. యజ్ఞం యజ్ఞం అంటాం. ఆ యజ్ఞం అంటే మన ఉద్దేశం ఏంటి? అగ్నిగోత్రంలో నెయ్యి పొడియటం, లేదా అక్కడ పువ్వులు పెట్టడం, అగ్నిగోత్రంలో నెయ్యి వేల్చడం, ఏదో పుణ్యం కోసం అది చేయటం, ఇలా ఉంటుంది. యజ్ఞం అనే శబ్దానికి కృష్ణుడు ఏమని అర్థం చెప్పాడంటే స్వార్థం లేకుండా పని చేయటమే యజ్ఞం అన్నాడు. ఏం కల్పించవటం లేదు. ఏ మానవుడైతే అంటే యువతిరే ఏదో ఆశించి అగ్నిగోత్రంలో నెయ్యిని హోమం చేయటం యజ్ఞం కాదు. కృష్ణుడు చెప్పిందంటే యజ్ఞం అంటే నువ్వు స్వార్థం లేకుండా చిన్న పని చెయ్యి, పెద్ద పని చెయ్యి. నీ అర్హతను బట్టి, నీ యోగ్యతకు మించి నువ్వు పని చేయలేవు. నువ్వు అర్హతను బట్టి చెయ్యి, నీ శక్తికి అనుగుణమైన పని. నీ స్వార్థం లేకుండా అంటే గౌరవం ఆశించకుండా, రిటర్న్స్ ఆశించకుండా, రిటర్న్స్ వస్తే వస్తుంది వేరే విషయం, కానీ గౌరవం ఆశించకుండా నువ్వు పని చేస్తే, స్వార్థం లేకుండా కనుక నువ్వు పని చేస్తే అది యజ్ఞము అని చెప్పాడు కృష్ణుడు. మీరు చిన్న పని చేయండి, మీ స్టేటస్ తగిన పనే చేయండి, అది యజ్ఞంతో సమానం. ఇచ్చేదా దానివల్ల మీ మైండ్ ప్యూరిఫై అవుతుంది, దానివల్ల మీకు అంతర్దృష్టి కలుగుతుంది. అంటే హృదయాభిముఖంగా మీరు ఎప్పుడైతే యజ్ఞభావంతో పనిచేస్తున్నారో మీకు తెలియకుండా, మీరు కష్టపడక్కడ లేకుండా హృదయాభిముఖంగా మీ మైండ్ ప్రయాణం చేస్తుంది. ఎక్కడైతే నేకెడ్ ట్రూత్ ఉందో అక్కడికి మైండ్ ప్రయాణం చేస్తుంది హృదయాభిముఖంగా. ప్రపంచం వైపు ప్రయాణం చేయదు. ప్రపంచం అంతా ప్రకృతి ఇది. ప్రపంచం అంటే ఏమంటా అనుకోకుండా పంచిపోతారు. అది మనం చచ్చిపోయేప్పుడు మన అందరికి భయం వేస్తుంది, మళ్ళీ పంచిపోతాలో కనపడవు, బలిపాలు కనపడదేమని. ప్రపంచం అంటే ఏంటి? 5 ఎలిమెంట్సే. యజ్ఞభావంతో కనుక పనిచేస్తుంటే నీకు తెలియకుండా, నీ ఎఫర్ట్ లేకుండా, నీకు హృదయాభిముఖంగా నీ మనసు ప్రయాణం చేస్తుంది. ఇంకోటని చెప్పాడు, యోగి అంటే ఎవడు? వాడికన్నా తోక ఉంటుందా? వాడికి ఏమైనా కొమ్ములు ఉంటాయా? లేకపోతే వీడికి అంత పొట్ట ఉంటుందా వాడికి అని చెప్పి? అదేం కాదు, యోగి అంటే ఎవడని చక్కగా చెప్పాడు. కొన్ని కొన్ని బ్యూటిఫుల్ నిర్వచనాలు. ఆ పూర్వం ఉన్న మాటల యొక్క శబ్దాలు అర్థమే మార్చేశాడు కృష్ణుడు గీతలో. యోగం అంటే ఏంటి? చాలా మంది మన ఉద్దేశం ఓ చీవుడు ముక్కు వేసుకుని కళ్ళు మూసి కూర్చోవడం యోగం అనుకుంటున్నాం. ఆ కళ్ళు మూసి కూర్చోవడం దానికి జత చీవుడు ముక్కు ఒకటి ఉండాలి. ఇది యోగం అంటే నీకు అర్థమవుతుంది. అది యోగం అంటే అటు దేవుడు పట్టణం దగ్గర ఎంతసేపు కూర్చుంటాడంటే ఆ పొలం దగ్గర నుంచి పాలు వచ్చే వరకు, ఆ పొలం దగ్గర నుంచి పాలు తాగానే లేచిపోతాడు. అది నీకు అర్థమవుతుంది. ఆ కాఫీ టైం అయిపోతుంది కదా, అక్కడ వచ్చి చూస్తాడు. ఈ లోపల ఆడ బొమ్మ ఎదుర్కొన్నాను అంటాడు, గుళ్ళమ్మ వచ్చింది ఇంకా పాలు వచ్చినాయో పొలాన్ని అడుగుతా ఉంటాడు. ఆడు పాలు ధ్యానం చేస్తున్నాడో తెలియదు, అక్కడ దేవునికి ఏ ధ్యానం చేస్తున్నాడో మనకు తెలియదు. ఆడు అడుగుతాడు పక్కన పూజ చేస్తూ, గుళ్ళమ్మ పాలు వచ్చినాయో పొలాన్ని అడుగుతా ఉంటాడు. అది కాదు యోగం అంటే ఊరికే బండతనంగా కూర్చోడం కాదు. యోగం అనే శబ్దం ఏంటి? ఆ యోగానికి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు కృష్ణుడు అనిపిస్తుంది. ఏదో పని చేస్తాం మనం, ఏదో పని చేయకుండా ఉండలేము. దేహం ఉన్న చేపు పని చేయాలి మనం. పని చేయకుండా ఉండాలన్నా ఉండలేము మనం. స్వభావాన్ని బట్టి పని చేస్తాం. చెప్పులు కుట్టేవాడు చెప్పులు కొడతాడు, సైకిల్ తొక్కువాడు సైకిల్ చెప్తాడు, లేకపోతే ఇంకో మంత్రి పదవి చేసేవాడు మంత్రి పదవి చేస్తాడు. వాడి స్వభావాన్ని బట్టి, వాడి సంస్కారాన్ని బట్టి, సంస్కారాల యొక్క సమూహం, వాసనల యొక్క సమూహం, కోరికల యొక్క సమూహం అనే మనస్సు అని అంటారు. మనస్సు అంటే ఏదో దానికి రూపం ఉందనుకోకండి. మనలో సంస్కారాలు ఉన్నాయి, మనలో కోరికలు ఉన్నాయి. వీటి యొక్క సమూహాన్ని మనస్సు అని పిలుస్తారు. కానీ మనసుకు ఒక రూపం లేదు, మనసుకు ఒక ఆకారం లేదు. మీ మనసు నాకు చూపించమని ఎవరైనా చూపించండి ఒకసారి. కాబట్టి మీ మనస్సును ఒకసారి నా చేతిలో పెట్టి చూపించమని అడుగుతాను అనుకోండి, మీరు చూపించగలరా? మైండ్కి ఒక రూపం లేదు. మైండ్కి మనం దుఃఖంగా ఉన్నామంటారు. మీ దుఃఖం నా చేతిలో పెట్టుకుని చూపించాలంటే మీ దుఃఖాన్ని చూపించగలరా? చూపించలేరు. అంటే ఊరికే ఆ సంస్కార స్వభావ టెండెన్సీ యొక్క సమూహాన్ని మనం మనస్సును పిలుస్తున్నాం. యోగం గురించి కృష్ణుడు ఎంత బాగా చెప్పాడంటే, ఊరికి నువ్వు ముద్దబ్బాయిలో కూర్చుంటే యోగి బాబు, నీ చేతిలో నా పని విడిచిపెట్టేస్తే యోగి బాబు, పని చేయకుండా సామర్థనంగా కూర్చుంటే నీకు యోగం రాదు. సామర్పోతులు యోగులు ఎవరు? పని మానేస్తే కూర్చోవడం కాదు. నువ్వు ఏదో పని చేస్తావు, అది నీ సొంత పని కానీ, లేకపోతే సమాజ పరంగా పని కానీ, అంతే కదా. మనిషి తన ఏదో కుటుంబానికి సంబంధించిన పని చేయొచ్చు, లేకపోతే సమాజానికి సంబంధించిన పని చేయొచ్చు. నువ్వు చేస్తావు, చేసినప్పుడు పని హృదయపూర్వకంగా నువ్వు చేస్తావు. చేసినప్పుడు ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. ఫలితం అధికంగా వచ్చినా, ఫలితం తక్కువగా వచ్చినా, అసలు ఫలితం అసలు రాకపోయినా, నీ మైండ్ లో కనుక ఏమి డిస్టర్బెన్స్ లేకుండా ఉండగలిగితే నువ్వు యోగ అవుతావని చెప్పాడు. ఇది కృష్ణుడు చెప్పిన నిర్వచనం. ఇప్పుడు మన ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళు జబ్బు చేస్తుంది, మనం వైద్యం చేస్తాం, వాళ్ళు బతకొచ్చు లేదా చనిపోవచ్చు, వాళ్ళు జీవించున్నా చనిపోయినా నీ మైండ్ బ్యాలెన్స్ మట్టుకు పోకుండా ఉండాలి. ఆ లెవెల్ హెడ్లో లెవెల్ మట్టుకి హెడ్లో ఉన్న లెవెల్ మట్టుకి మార్పు రాకుండా ఉండడం వర్క్ చేస్తా అంటే తప్పనిసరిగా కాల ప్రవాహంలో నువ్వు యోగి అవుతావని చెప్పాడు కృష్ణుడు చెప్పిన నిర్వచనం. ఏదో పని చేస్తాం, ఇప్పుడు పొలం పని చేస్తాం, 40 బస్తాల పండొచ్చు, 50 బస్తాల పండొచ్చు, 5 బస్తాల పండొచ్చు అని చెప్పడం అది. ఇది ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. పని చేయటం మటుకి హృదయపూర్వకంగా చెయ్యి. రిజల్ట్స్ నీకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. అప్పుడు నీ మైండ్ లో డిస్టర్బెన్స్ ఏమి ఉండకూడదు, కొంచెం కూడా కదలకూడదు. అంటే గాలి అని చోట దీపం ఎలా ఉంటుందో అలాగే కర్మఫలం నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా నీ మైండ్ కనుక అంత బ్యాలెన్స్డ్ గా ఉంటే, నీ హెడ్ యొక్క లెవెల్ అంత బ్యాలెన్స్డ్ గా ఉంటే కాల ప్రవాహంలో నువ్వు యోగి అవుతావు. అంటే నువ్వు చివుడు ముక్కేసి కూర్చుంటే కాదు నువ్వు యోగి అవటం, అదే మొండితనంగా బండతనంగా ఉంటే కాదు యోగి అవటం. అయితే నువ్వు కనుక నీ హెడ్ ను సమానంగా ఉంచుకుంటే, బ్రెయిన్ సమానంగా ఉంచుకుంటే నువ్వు తప్పనిసరిగా కాల ప్రవాహంలో యోగి అవుతావు. అంటే నీవు సమానంగా ఉండాలి, పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండొచ్చు, పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. తర్వాత ఇంకోటి మెమరీస్ ఎక్కువ క్యారీ చేయకూడదు మనం. కొంతమంది జరిగిపోయిన గొడవలన్నీ బుర్రలో మోస్తా ఉంటారు, కొంతమంది జరిగిపోయిన గొడవలు, కొంతమందికి పని పాటు ఉండదు, వాళ్ళు తిట్టారు వీళ్ళు కొట్టారు, పూర్వం వాళ్ళు అలా అన్నారు, పూర్వం వీళ్ళు ఎలా అన్నారు, పని పాటు ఉండదు వాళ్ళకి, వాళ్ళు కొట్టారు వీళ్ళు తిట్టారు అప్పుడు ఎలా అన్నారు, వీళ్ళు అగౌరవం చేశారు వాళ్ళు అగౌరవం, ఆ జరిగిపోయిన స్మృతులన్నీ బుర్రలోకి తెచ్చుకుని క్యారీ చేసుకుని ఏదో ఒక రోజున శనివారం ఆదివారం చస్తారని చెప్పారు, వాళ్ళకి సాగన ఉండదు. అలాగే జరిగింది ప్రెసెంట్ అస్తమాని భూతకాలంలో గొడవలు, అప్పుడు అలా జరిగింది ఇలా జరిగిందని ఆ భూతకాల గొడవలో ఉండకు. భవిష్యత్తు గురించి గాల్లో నేళ్ల కట్టకు. భవిష్యత్తు కాలంలో ఏముందో, కాలగర్భంలో ఏముందో నీకు తెలియదు, గాల్లో నేళ్ల కట్టుకున్నావు. అస్తమాని భూతకాలం గురించి, జరిగిపోయిన గొడవల గురించి అస్తమానం అలా క్యారీ చేయకు, నీ మైండ్ లో పోయకు. అంటే ధాన్యం బస్తాలు బియ్యం బస్తాలు మోస్తా ఉంటారు చూడండి, మనం తరమే చేసుకుని మన ఒడ్లు బిందు నీళ్ళ బిందులు అయ్యి మోస్తాం చూడండి. అలాగే నీ మైండ్ లో ముయ్యకు, జరిగిపోయిన సంఘటనలు నీ అస్తమానం నీ మైండ్ లో ముయ్యకు, అది చేయి. భవిష్యత్తు గురించి అస్తమానం గాల్లో నేళ్ల కట్టకు. ఈ రెండు చేయకుండా ఉంటే అలాగే జరిగింది ప్రజెంట్, వర్తమాన కాలంలో జీవించడం నేర్చుకో. ఒక చిన్న చిట్కా చెప్తాను, మీరు రహస్యం మీకు చెప్తాను, మీకు పెద్ద కష్టం అక్కర్లేకుండా, అంటే ఫిజికల్ పెయిన్ అక్కర్లేకుండా, అంటే పెద్ద మీరు ఎక్కువ శారీరకంగా మీరు ఎక్కువ బాధలకు గురి అవ్వకుండా మీకు జ్ఞానం కావాలంటే ఒక చిన్న మాటకి రహస్యంగా ఉంచండి. మీ మనస్సుతోటి కనుక మీరు తాదాత్యం పొందటం మానేస్తే ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఇల్లు గూళ్ళో పడిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు ఎప్పుడైనా కాలు ఇరిగినప్పుడు అలా తిప్పి ఇలా తిప్పి గూట్లో పెట్టేస్తారు దాన్ని. అలాగే మీ మైండ్ తోటి కనుక మీరు తాదాత్యం పొందకపోతే, మీ మైండ్ ఒకటి ఉందిగా, దేవుడు మాట వదిలేయండి, కనిపించే వస్తువునే పట్టుకున్నాం. మీ మైండ్ తోటి కనుక మీరు ఐడెంటిఫై అవ్వకుండా ఉంటే, మీ మైండ్ తోటి ఇప్పుడు మీరు కొంతమంది ఎవరైనా మిమ్మల్ని పొగుడతారనుకోండి, అప్పుడు నీకేమొస్తుంది? సంతోషం. అంటే మీ మైండ్ తోటి మీరు ఐడెంటిఫై అని అర్థం, మీకు జ్ఞానం కలగదు, ప్రకృతిలోకి వచ్చేస్తారు. ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, మీరు వాడు మాట్లాడారనుకోండి, మీతో ఉడకనుకోండి, మీ చుట్టాలు ఇంటికి ఎవరైనా వాళ్ళు ఏం మాట్లాడారనుకోండి, అది మీకు వికారం రాకూడదు. వికారం ఎప్పుడు రాదు, మీ మైండ్ తోటి ఐడెంటిఫై అవ్వకుండా ఉంటేనే మీకు వికారం రాకూడదు. మిమ్మల్ని ఎవరైనా అగౌరవపరిస్తే మీరు కుంగిపోకూడదు, ఎవరైనా పొగిడితే మీ మనస్సు పొంగిపోకూడదు, ఎవరైనా అగౌరవపరిస్తే మీరు కుంగిపోతే, ఎవరైనా గౌరవం చేస్తే మీరు పొంగిపోతే మీ మైండ్ తోటి మీరు ఐడెంటిఫై అవుతున్నారని గుర్తు. అంటే మీ మైండ్ తోటి మీరు సాధాత్యం పొందుతున్నారు. ఎంతకాలం అయితే మీ మైండ్ తోటి మీరు సాధాత్యం పొందుతున్నారు, ఎంతకాలం అయితే శరీరంతో మీరు సాధాత్యం పొందుతున్నారు, అంతకాలం మీకు జ్ఞానం కలగదు. మీరు కూర్చున్నా నుంచున్నా ముక్కు మూసుకున్నా ప్రాణాయామం చేసినా చేయకపోయినా గుంజులు తీసినా గుంజులు తీయకపోయినా మీ దేహంతో మీ మనస్సుతో ఎంతకాలం అయితే సాధాత్యం మీరు పొందుతున్నారో అంతకాలం మీకు బ్రాహ్మీ స్థితి కలగదు, బ్రహ్మానుభవం కలగదు, శాంత స్థానం మీరు పొందలేరు. అహంకారం ఉన్న మనిషికి నా శరీరం చనిపోతుంది అనుకోండి, నేను చనిపోతున్నాను అనుకుంటాడు ఒక తరం పాడుకి, నేను చనిపోతున్నాను అనుకుంటాడు. చనిపోయేది ఎవరు? శరీరం చచ్చిపోతుంది. మైండ్ ఏమనుకుంటుంది? నేను చనిపోతున్నాను అనుకుంటాడు. ఇంకా వాడికి దేహంతో తాదాత్యం వల్ల నేను చనిపోతున్నాను వాడు అనుకుంటాడు. అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నంతకాలం, అహంకారంలో ఉన్నంతకాలం, ఈ నిజాజ్ఞానంలో ఉన్నంతకాలం నువ్వు దేహం చనిపోవడం నిజం అనుకుంటావు, దేహం పుట్టడం నిజం అనుకుంటావు. అంటే అది నీకు అది నిజం కింద కనిపిస్తాను, కానీ చావు పుట్టుక అది కూడా నిజం కాదు. అయితే అహంకారంలో ఉన్నప్పుడు అహంకారికి అది నిజంగానే కనిపిస్తుంది, అహంకారాన్ని గడప దాటినప్పుడు అది నిజం కాదన్న సంగతి నీకు తెలుస్తుంది, ఇది చావు కూడా. భగవంతుడు కూడా అంతర్హృదయాల్లో నేను ఉన్నానని చెబుతున్నాడు, చైతన్యంగా ఉన్నానన్నాడు, ఆత్మగా ఉన్నానన్నాడు, విరుగ్గా ఉన్నానన్నాడు అంతర్హృదయాల్లోనే. అయితే భగవంతుడు ఏ హృదయంలో అయితే ఉన్నానని చెప్పాడు, ఈ బాడీలో ఒక భాగం కాదు, ఈ బాడీలో ఒక భాగం అయితే ఈ బాడీని శ్మశానంలో కాల్చినప్పుడు హృదయం కూడా కాలిపోతుంది. ఈ బాడీలో ఉన్నమాట నిజమే హృదయం, కానీ ఈ బాడీతో సంబంధం లేదు, ఆ హృదయంలో ఉన్నాడు. అంటే అంతర్హృదయాల్లోనే భగవంతుడు ఉన్నాడు ఉండటం, అక్కడ కనుక నా మనస్సు ప్రవేశపెట్టే ఇప్పుడు శిరస్సులో నా మైండ్ ఏ విధంగా అయితేందో నా మైండ్ని తీసుకెళ్ళి ఆ హృదయంలో ఉంచాలని, ఆ హృదయంలో ఉంచాలని నాకు ఉంది, కానీ అక్కడ ఉంచలేకపోతున్నాను. ఇంకేదండి, అక్కడ ఉంచాలని మనకు ఉంటుంది, హృదయంలో మనస్సు ఉండాలని ఉంటుంది, కానీ మనకున్న అలవాట్లు అక్కడ ఉండడం శిరస్సులకు తీసుకొచ్చేస్తాయి. మనకు మనస్సు హృదయంలో నిలబెట్టి ఉంచాలనుకున్నప్పటికీ మనకున్న పూర్వపున్న అలవాట్లు, ఆ పూర్వ అలవాట్ల యొక్క వేగం, తలంపుల యొక్క వేగం, ఈ మాటల యొక్క వేగం ఆ మనస్సును అక్కడ ఉండనివ్వదు. మనసు హృదయంలో శిరస్సులోకి తీసుకొచ్చేస్తాయి, కానీ మనస్సును హృదయంలో ఉంచాలని ఉంది, అక్కడ నిలబెట్టాలని ఉంది. అంటే భక్తి యొక్క ప్రయోజనం అదే. అంటే భక్తి వల్ల మనసు హృదయంలో ఉంటుంది, కానీ వంశాలను నాకు ఉంది కానీ వంచలేకపోతున్నాను. అది ఎలాగొస్తుంది అంటే ప్రాక్టీస్ చేయమన్నాడు భగవాన్. నువ్వు ప్రాక్టీస్ చేయటం వల్ల వస్తుంది. అంటే రమణ మహర్షి గారు చెప్తా ఉంటారు, మీ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఉంటారో అలా ఉండకండి, మీ ఇంటికాడ మీరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండండి, మీరు అందరూ కూడా మీకు జ్ఞానం కలిగిపోతున్నారు. మన అందరం చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం, ఆర్టిఫిషియల్ గా ఉంటాం. మన ఇంటికాడ మనం హ్యాపీగా ఉంటాం. చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు చొక్కా సర్దుకుంటాం, ఇవి సర్దుకుంటాం, అలాగే బాగా కనిపిస్తున్నాం లేదో చూస్తాం. కొత్త చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు మరీ దించిపోతాం. అంటే ఆ కొత్త చుట్టాలకు మనం బాగా కనపడాలని మనం దృష్టిగా ఉంటాం. అలాగే మన ఇంటికాడ ఉన్న బట్టలు మంచి బట్టలు తీసి తొడిచి పెడతాం. నీకు అర్థమవుతుంది, ఏ పొట్టు చీర తీసుకుంటా అంటే వాళ్ళకి బాగా కనపడాలి. నీకు అర్థమవుతుంది అంటే, మామూలు ఇంగ్లీష్లో కూడా సామెత ఉంది, అన్నం తినేటప్పుడు ఎవరికి ఇష్టమైన కూర వాళ్ళు ఇది తినేస్తారు, కానీ బట్టలు కట్టుకున్నప్పుడు మధ్య వాళ్ళకి ఇష్టమైన బట్టలు కట్టుకొని ఎవరికి వాళ్ళకి ఏ బట్ట బాగా కనిపిస్తుందో చూసి కట్టుకుంటారని. అన్నం తినేటప్పుడు ఎవరికి ఏ కూర ఇష్టమైతే అది వేసి తినేస్తారట, పక్క వాళ్ళని అడగరట నన్ను ఏం కూర వేసుకోమంటారని. కానీ బట్టల కొట్టులోకి వెళ్ళినప్పుడు 10 మందిని తీసుకెళ్తారు. అంటే ఎదటి వాళ్ళకి బాగుండాలి ఆ బట్ట కట్టుకునేది వీళ్ళే, ఎదటి వాళ్ళకి బాగా కనిపిస్తున్నావు లేదు ఈ బట్ట కట్టుకున్నప్పుడు అని. రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, నువ్వు చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటావు అలా ఉండకు, నీ ఇంటికా నువ్వు ఎలా ఉంటావు అలా న్యాచురల్గా ఉండు, నార్మల్గా ఉండు, నీ జ్ఞానం వచ్చేస్తున్నాడు. మనం చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది మనకి. మన ఇంటికాడ మనం ఉన్నప్పుడు ఖాళీ సభ కూర్చుంటాం, హ్యాపీగా ఉంటాం, కూర్చోవాలంటే కుర్చీలో కూర్చుంటాం లేదా కింద కూర్చుంటాం, హ్యాపీగా ఉంటాం, న్యాచురల్గా ఉంటాం, నార్మల్గా ఉంటాం, టెన్షన్ ఏమి ఉండదు. నీ ఇంటికాడ నువ్వు ఉన్నప్పుడు ఎంత నార్మల్గా నువ్వు ఉండగలుగుతున్నావు, ఆర్టిఫిషియల్గా ఉండవు. చుట్టాల ఇంటికాడ మటుకు ఆర్టిఫిషియల్గా ఉంటాం. ఇంటికాడ మటుకి మనకి ఇష్టమైన వస్తువు సరే చుట్టాల ఇంటికాడ వద్దిస్తాంటే వద్దండి వద్దని అంటాం. అంటే ఏంటి, అది ఆర్టిఫిషియల్ అయితే మనకు ఆకలిస్తామని తినాలని ఉంటుంది అనుకోండి, కానీ వద్దులేండి వద్దులేండి అంటాం. అంటే ఎక్కువ తింటాడు ఏమని అనుకుంటారు మనం, ఇదంతా ఆర్టిఫిషియల్ అయితే. కొంతమంది 10 మందిలో కూర్చున్నప్పుడు కాదు తక్కువ తింటారు, ఎక్కువ వాళ్ళు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ ఒంటింట్లో కిచెన్లో కూర్చున్నప్పుడు ఎక్కువ తినేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ 10 మందిలో కూర్చున్నప్పుడు మళ్ళీ చాలా తక్కువ తింటారు, అది కూడా ఆర్టిఫిషియల్ లైఫ్. ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ వల్ల నీకు జ్ఞానం రానే రాదు. నువ్వు ఇక్కడ 1 గంట పూజ చేసావు, 2 గంటలు పూజ చేసావు అని, నువ్వు 1 గంట చేయి 2 గంటలు చేయి, నీకు ఆర్టిఫిషియల్ లైఫ్ వల్ల నీకు మటుకు జ్ఞానం కలగనే కదా. ఆర్టిఫిషియల్ లైఫ్ వల్ల ఈ ఫాల్స్ అయి బాడీ బౌండ్ అయి తొలగిపోతా ఉంటుంది. రాబోయే జన్మలకు సంబంధించినటువంటి వాసన అన్ని మన మైండ్ లోనే ఉంటాయి. మీరు అర్థమవుతుంది, ఆ మైండ్ అణిగిపోతే అవి కూడా అణిగిపోతాయి. ఆ మైండ్ అనుకోనుకో, ఆ డిజైన్ బట్టి నీకు పునర్జన్మం వచ్చేస్తుంది. అది అంతేకాక నువ్వు చెప్పి హృదయంలో నాకు ఉండాలనుందంటే హృదయంలో ఉండొచ్చు. మీరు పెద్ద కష్టపడితే అక్కర్లేదు. జ్ఞానం అనేది రామకృష్ణ పరమహంసకు, వివేకానందకు, రమణ మహర్షి గారి సొంత ప్రాపర్టీ ఏం కాదు. వాడు సొంత ఆస్తులు కాదు. రమణ వివేకానందకు ఆయన సొంత ప్రాపర్టీ కాదు జ్ఞానం అనేది. ఆయన హృదయంలో ఏమున్నదో మన హృదయంలో ఉంది. మనం ప్రయత్నం చేస్తే మనకు కూడా వస్తున్నాడు. సొంత ఆస్తులు కాదు అవి. మన హృదయంలో ఉంటే మనకు కూడా అది వస్తుంది. ఆ స్థితి కూడా మనకు కూడా వస్తుంది. కానీ మనకేంటంటే ఆర్టిఫిషియల్ లైఫ్ కి దూరంగా ఉండాలి. దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్ లో, డే బై డే లైఫ్ లో నువ్వు మాట్లాడే మాటలో అహంకారం ఉండకూడదు. మనం ఎందుకు రోజు ఎన్ని మాటలు మాట్లాడతాం? మనం అహంకారం ఉండకూడదు. మాట్లాడే మాటలో ఇది అవసరం కోసం మాట్లాడుతున్నావా, అహంకారం కోసం మాట్లాడుతున్నావు అది చూసుకున్నావు. అహంకారం కోసం మాట్లాడుతుంటే అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. అంతేగా జీవితంలో, లైఫ్లో ఆడంబరంగా ఉండకూడదు. అవునంటే అవును, కాదంటే ట్విస్టింగ్. కొంతమంది ప్రతిదాని లిటికేషన్ క్రియేట్ చేస్తారు. లౌకికులు అంటారు ప్రతిదానికి ట్విస్టింగ్ అయ్యి అవునని చెప్పరు, కాదని చెప్పరు. కొంతమంది ఇంటికి వెళ్తే వాళ్ళ దూరం గంటసేపు మాట్లాడినా అవునని చెప్పరు, కాదని చెప్పరు, మనం ఉన్నామని చెప్పరు, మనం వెళ్ళిపోమని చెప్పరు, వెళ్ళిపోండి వెళ్ళిరండి అని చెప్పరు, ఉన్నామని చెప్పరు, అది సబ్జెక్ట్లోకి రారు. మనం మాట్లాడే సబ్జెక్ట్లోకి రారు. అదంతా ట్విస్టింగ్ లౌకికులు అంటారు వాళ్ళని. నీకు అర్థమవుతుంది, వాళ్ళకి మనకు విషయం తెలుసు అసలు. అదే తెలివి అని వాళ్ళు అనుకుంటారు. ఈ రకమైన తెలివి వల్ల నీకు ఈగో పెరుగుతుంది. కానీ న్యాచురల్ లైఫ్ నువ్వు కనుక న్యాచురల్ లైఫ్ బ్యూట్ చేస్తే, నార్మల్ లైఫ్ బ్యూట్ చేస్తే, దాని అంతరే నీ మనసు హృదయాకారం చెందుతుంది. ఎప్పుడైతే హృదయాకారం చెందినప్పుడు చావు లేని స్థితికి నువ్వు ఎదిగి వెళతావు. డే టు డే లైఫ్ లో నువ్వు నార్మల్ గా ఉండు, న్యాచురల్ గా ఉండు, నువ్వు ఆర్టిఫిషియల్ గా బతకు. ఎవరితోటైనా మాట్లాడుతుంటే నువ్వు న్యాచురల్ గా ఉండు, కృత్రిమ సంబంధాలు వద్దు. న్యాచురల్ గా ఉండాలి, నార్మల్ గా సంబంధం ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి, నార్మల్ గా ఉండాలి. అంటే నువ్వు ఆడంబరం లేకుండా జీవిస్తే, అహం వృత్తి లేకుండా, అహంకారం లేకుండా, అహంభావం లేకుండా కనుక జీవిస్తే, నీ ప్రయత్నం లేకుండా, నీ ఎఫర్ట్ లేకుండా మైండ్ ధనవంతుల జీవి హృదయాకారం చెందుతుంది. ఆ చైతన్య స్థాయిని అందుకుంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. నీ మనస్సును నువ్వు కనుక కంట్రోల్ చేసుకుంటా అంటే, నీ మనస్సును కనుక నువ్వు మచ్చిక చేసుకుంటా అంటే, నీ మనస్సును కనుక నువ్వు అదుపు చేసుకుంటా అంటే, నీ మనస్సును కనుక నువ్వు నియమించుకుంటా అంటే, నీ బంధువులు నీ స్నేహితులు ఉండి చివరికి నీ భర్త ఎవరూ చేయనటువంటి సుఖాన్ని శాంతిని నీ మనస్సునికి తెచ్చిపెడుతుంది. శంకరాచార్య వారు అన్నారు, స్త్రీకి భర్త ఎవరు అన్నారు. స్త్రీకి భర్త ఎవరంటే బయట ఉన్న భార్యలు బయట ఉన్న భర్తలు ఏ రోజున విడిపోవటం తప్పదు, అంతే కదా. ఇప్పుడు పెళ్లిళ్ళు అవుతాయి, తర్వాత ముసళ్ళు అవుతారు, ఇద్దరు ఒక రోజు చచ్చిపోరు కదా. చనిపోతే ముందు భర్త చనిపోతాడు, లేకపోతే ముందు భార్య చనిపోతుంది. ఇద్దరు ఒకే రోజున చనిపోరు, ఇంచేది ఇద్దరు ఒకే రోజున పుట్టలేదు, అంచేత ఎవరొకరు ముందు చచ్చిపోతారు. కానీ ఆచార్యులు వారు ఏమన్నారంటే స్త్రీకి నిజమైన భర్త ఎవరంటే శాంతి అన్నాడు. పురుషుడికి నిజమైన భార్య ఎవరంటే శాంతి అన్నాడు. మీరు శాంతిలో ఎస్టాబ్లిష్ అయిపోతే మీ ఇంట్లో మీకు భర్త ఉన్నా ఒకలాగా ఉంటుంది, పొమ్మంటున్నారా అనుకోకండి, పోయినా ఒకలాగా ఉంటుంది, అలా చచ్చిపోమంటున్నారా అనుకోకండి, మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. హృదయంలో శాంతి మీకు దొరికింది అనుకోండి, మీ ఇంట్లో భర్త ఉన్నా మీకు ఒకలాగా ఉంటుంది, ఒకవేళ భర్త పోయినా ఆ శాంతికి భంగం ఉంది, ఆ శాంతి ఎలాగా ఉంటుంది. అలాగే పురుషుడికి కూడా నిజమైన భార్య ఎవరంటే శాంతి అంటే ఆ శాంతి వాడికి లభ్యమైనప్పుడు ఇంట్లో భార్య ఉన్నా ఒకలాగా ఉంటుంది, పోయినా ఒకలాగా ఉంటుంది. అంటే స్త్రీకి నిజమైన భర్త ఎవరంటే తన శాంతే నిజమైన భర్త, పురుషుడికి నిజమైన భార్య ఎవరంటే తన శాంతే నిజమైన భార్య. కొంతమంది ఇంట్లో తల్లానికి పిల్లలకి అన్నమంలు చూసుకోరు, వాళ్ళ పట్టారు నా ఇంట్లో కూర అంటే ఆడే తినేస్తారట. వాళ్ళు ఈ మాంసం కూర అంటే బాగా ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం పిల్లలు తినకుండా పిల్లలు కోడి కూడా ఆడే తినేస్తారు. ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే అండి, మన పట్ట గురించే కాకుండా కాస్త ఇంట్లో నలుగురు గురించి ఆలోచించేవాడు కాస్త మెరుగు, ఆ నలుగురు గురించి కాకుండా గ్రామం గురించి ఆలోచించేవాడు ఇంకా కాస్త మెరుగు, ఆ గ్రామం గురించి కూడా కాకుండా ఒక ప్రాంతం ఒక జిల్లా గురించో రాష్ట్రం గురించి ఆలోచించేవాడు ఇంకా మెరుగు, వాడికంటే వాళ్ళ దేశం గురించి ఆలోచించేవాడు ఇంకా మెరుగు. దేశం గురించి కాకుండా ప్రపంచం అంతా నా ఇల్లే, అంటే వాడు పట్టరా చూసుకుంటున్నాడు, ప్రపంచం అంతా నా పట్టే, ప్రపంచం అంతా నా ఇల్లు అనే భావన చేసేవాడు, వాడికి తెలియపోయిన వాడు యోగ అవుతాడు అని చెప్పాడు. అంటే మనం కర్మయోగులం కాదు జ్ఞానయోగులం కాదు, మనం ఎటునట్ల జనం కింద తయారయ్యాం. మనం కర్మయోగం అంటే ఏంటంటే, జ్ఞానయోగం అంటే ఏంటంటే, ప్రపంచం అంతా నీదనుకునే పని చేయి, నువ్వు కర్మయోగం అవుతావు, అలా కూడా నీకు మోక్షం వస్తుంది. ప్రపంచంలో ఏ వస్తువు కూడా నీకు కాదనుకునే పని చేయి, అది జ్ఞానయోగం. నువ్వు ఇందులోనా ప్రయాణం చేయి, లేదా అందులోనా ప్రయాణం చేయి. జ్ఞానయోగంలో ప్రయాణం చేసినా నువ్వు గమ్యానికి వెళతావు, కర్మయోగంలో ప్రయాణం చేసినా నువ్వు గమ్యానికి వెళతావు. ట్రాన్స్పోర్ట్ ఏదైనా పర్వాలేదు, రైల్లో వెళ్ళినా నువ్వు గమ్యానికి వెళతావు, కార్లో వెళ్ళినా నువ్వు గమ్యానికి వెళతావు. కర్మయోగం చెప్పేది అంటే ప్రపంచం అంతా నాదే, ప్రపంచం అంతా నాదే అనుకుని పని చేయి, అదేంటది కర్మయోగం. ప్రపంచంలో ఏ వస్తువు కూడా నాది కాదనుకో, అదేం యోగం, అది జ్ఞానయోగం. అది గమ్యానికి తీసుకెళ్తుంది, ఇది గమ్యానికి తీసుకెళ్తుంది. మనం ఆ యోగానికి చెందాం, ఈ యోగానికి చెందాం. భగవాన్ పెద్ద పెద్ద కష్టపడి సాధన ఏం చెప్పలేదు. మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ స్లీప్, మోడరేషన్ ఇన్ వర్డ్స్, ఇది సాధన యొక్క భగవాన్ చెప్పింది. నువ్వు మాట్లాడే మాటల్లో నీనుగా ఉండాలి, అవసరమైనప్పుడు మాట్లాడాలి, అహంభావన కోసం మాట్లాడకూడదు. నీకు అర్థమవుతుంది. కొంతమంది వాళ్ళు చేసిన మంచి పని మనకు చేయటం కోసం కల్పించుకుని చెప్తూ ఉంటారు, దానివల్ల అహంకారం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏదైనా మంచి పని చేశారనుకోండి, ఆ మంచి పని చేసి మీకు కల్పించుకుని మనకు అది చెప్తూ ఉంటారు మనకు తెలియటం కోసం, దానివల్ల కూడా ఈగో పెరుగుతుంది, ఈగో సమస్య పెరుగుతూ ఉంటుంది. అయితే నువ్వు ఆహారం విషయంలో రోజు ఉపవాసాలు చేయొద్దు, తగు మాత్రంలో తీసుకుని జాగ్రత్తగా ఉండు. రెండు మాటలు, అవసరమైనప్పుడు మాట్లాడు, అవసరమైనప్పుడు మాట్లాడద్దు. అంటే మాట వల్ల కూడా అహంకారం పెరుగుతుంది. కొంతమంది అన్నస్థిరిగా అవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఆ మాటలు వాళ్ళకి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. అటువంటి మాటలు యూస్లెస్ మాట్లాడొద్దు, యూస్లెస్ వర్డ్స్ వద్దు. అది నీ యోగానికి భంగం, నీ జ్ఞానానికి భంగం, నువ్వు గమ్యస్థానానికి చేరటానికి నీ మాటలే నీకు కాళ్ళకి సంకేతంగా ఉపయోగపడతాయి. నువ్వు మాట్లాడిన మాటలే నీ కాళ్ళకి సంకేతంగా వస్తాయి, నువ్వు ఎవరికి వెళ్లకుండా. అంటే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీ మనస్సు బ్రెయిన్ లో ఎంత న్యాచురల్ గా ఉంటుందో అంత న్యాచురల్ గా, అంత నార్మల్ గా నీ మనస్సు కనుక హృదయంలో ఉండగలిగితే రాంగ్ థింకింగ్ తగ్గుతుంది, ఆ హ్యాబిట్స్ యొక్క వేగం తగ్గుతుంది, అలవాట్ల యొక్క వేగం తగ్గుతుంది. పునర్జన్మను తీసుకొచ్చే హేతువులు, పునర్జన్మను తీసుకొచ్చే కారణాలు వాటంతటే నీ మనస్సును హృదయంలో ఉంచటం వల్ల వాటంతటే కాలిపోయి బూడిదవుతాయి. ఎవరికైతే రూపదృష్టి ఎక్కువ ఉందో, ఎవరికైతే నామదృష్టి ఎక్కువ ఉందో, వాడు సమాజంలో చైతన్య స్థాయిని పెంచలేడు, పెంచడానికి ప్రయత్నం చేసినది సక్సెస్ అవుతుంది. ఈ రూపదృష్టి నామదృష్టి ఎవరికైతే తక్కువ ఉందో వాడు చైతన్య స్థాయిని పెంచగలడు. ఈ రూపదృష్టి నామదృష్టి ఎక్కువ ఉన్నవాడు చైతన్య స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేసినా అది జరగదు. ఎవ్రీ నేమ్ అండ్ ఫారం ఇస్ ద కాజ్ ఆఫ్ ట్రబుల్. ఒక సంసారంలో కానీ ఇంట్లో కానీ చాలా మంది ఇంట్లో నా మాట నెగ్గాలంటే నా మాట నెగ్గాలనుకుంటారు. అది రూపదృష్టి కారణం, అది నామదృష్టి కారణం. ఏమండి ఈ నామదృష్టి రూపదృష్టి ఉన్నంత కాలం వాడు చైతన్య స్థాయిని పెంచడం చాలా కష్టం, పెంచలేరు కూడా. మన ఇంట్లో ఉన్న స్థాయి, మన ఇంట్లో ఉన్న స్థాయి, లేకపోతే గ్రామ స్థాయి, దేశం యొక్క స్థాయి, సమాజం యొక్క స్థాయి, రూపదృష్టి ఎక్కువగా ఉన్న వ్యక్తి, నామదృష్టి ఎక్కువగా ఉన్న వ్యక్తి సమాజ చైతన్య స్థాయి పెంచడానికి ప్రయత్నం చేసినా అది జరగదు, పెంచడం కూడా చాలా కష్టం.
అంటే రంగమహర్షి గారు చెప్తా ఉంటారు, నువ్వు ముందు శాంతిలో ఉండవయ్యా, నిన్ను చూసి చాలా మంది శాంతి పొందుతారు. నువ్వే అశాంతిలో ఉన్నప్పుడు నిన్ను చూసి శాంతి ఎవరికి కలుగుతుంది? నువ్వు ముందు శాంతిలో ఉండవు. నువ్వు ముందు శాంతిలో ఉంటే నిన్ను చూసి అనేక మంది శాంతిలో ఉండగలుగుతారు. నీకు ఎవరు సంథింగ్ ఉంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వగలవు. నథింగ్ లోంచి ఏమి రాదు, సంథింగ్ లోంచి ఏదైనా వస్తుంది కానీ నథింగ్ లోంచి ఏమి రాదు. నువ్వు ఏదైనా పొందితే నీ కంట్రిబ్యూషన్ సమాజానికి ఉంటుంది, నువ్వేమి పొందలేనప్పుడు నీ కంట్రిబ్యూషన్ సమాజానికి ఏముండదు. నువ్వు చైతన్య స్థాయి పెంచుకోవాలనుకున్నప్పుడు నీకుంటా ఎప్పుడు చైతన్య స్థాయి ఉన్నటువంటి సహవాసం చేయి. నీవు లైఫ్ లో క్వాలిటీ పెంచుకోవాలనుకున్నప్పుడు నీకంటే ఎక్కువ క్వాలిటీ ఉన్న వాళ్ళతోటి సహవాసం చేయి. ఇక రంగమహర్షి గారు ఏం చెబుతున్నారంటే, నీ మనసు హృదయంలో ఉంచగలిగితే హృదయం ఎంత నిర్మలంగా ఉంటుందో, హృదయం ఎంత పవిత్రంగా ఉంటుందో, నీ మనసును హృదయంలో ఉంటే నీ మనసుకు మాలిన్యాలు పోయి, నీ మనసులో పునర్జన్మ హేతువులు పోయి, నీ మనసులో ఉన్న దోషాలు పోయి, నీ మనసులో ఉన్న రోగాలు పోయి, హృదయం ఎంత స్వచ్ఛంగా ఉందో, హృదయం ఎంత నిర్మలంగా ఉందో, నీ మనసుకు కూడా ఆ స్వచ్ఛత, ఆ నిర్మలత, ఆ వివేకం, ఆ జ్ఞానస్థితి, ఆ వైభవం, ఆ వైకుంఠ స్థితి నీ మనసుకు కలుగుతుంది. నది ఏ విధంగా అయితే సముద్రంలో కలుస్తుందో నీ మనసు చెల్లి హృదయాకారం చెందుతుంది. అప్పుడు నువ్వు జీవన్ముక్తులు అవుతావు. దేవుడు పుస్తకాల్లో లేడు, దేవుడు హృదయంలో ఉన్నాడు. నేను ఎక్కడ పుస్తకాల్లో ఉన్నానని కృష్ణుడు చెప్పలేదు, హృదయంలో ఉన్నానని చెప్పాడు. అంటే హృదయంలో మనం ముడగలిగితే, ఆ హృదయంలో ఉండగలిగితే, ఆ హృదయం తాలూకు శాంతి జ్ఞానము మన మనస్సుకు పడతాయి. పూజ చేయమంటే పొద్దున్న 6 గంటలకు కూర్చుంటారు, 9 దాకా 10 దాకా చేస్తారు. అలాగే సబ్జెక్టు వినాలంటే వద్దాం. ఏంటి సబ్జెక్టు దగ్గరికి వచ్చేవాడికి బుర్రకు పని చెప్పారు, సబ్జెక్టు వినాలి. ఇక భగవాన్ ఏమంటారంటే, ఆ హృదయం యొక్క వైభవం, ఆ జ్ఞానం యొక్క వైభవం, ఆ జ్ఞానం పొందటం వల్ల ఎటువంటి శరీరం మరణించుకుంటారు, ఎటువంటి మహా వెలుగులు ఐక్యం అవుతావు, ఆ విషయం గురించి మీరు వింటుకుంటే అంటే ఎంత శాంతి సముద్రంలోకి, ఆ శాంతి ప్రవాహంలోకి ఈది ఎలా ఈదులాడొచ్చు. హృదయాకారం మీరు పొందాక ఆ శాంతి సముద్రంలో, ఆనంద సముద్రంలో అది ఎలా ఈదులాడొచ్చు, ఆ నీటిలో ఎలా ఈదులాడతాము, ఆ శాంతి సముద్రం ద్వారా ఈదులాడొచ్చు మీరు హృదయాకారం కనుక చెందితే. అదేవిధంగా హృదయం గురించి, ఈశ్వరుడు గురించి, సత్పురుషుల గురించి, జ్ఞానుడు గురించి మీరు వినగా 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 అప్పుడు హృదయంలోకి మీ మనస్సు గంతులేసుకుంటూ గంతులేసుకుంటూ ఉరుగుతుంది. అతను హృదయం వైపుకి సబ్జెక్ట్ వినగా 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 గంతులేసుకుంటూ పోతుంది. అతను మామూలుగా కాదని ఉసూ ఉరుమంటే కాదని మీకు అర్థమవుతుంది. కొంతమందికి చదువు అంటే ఇష్టం అంటే బళ్ళో ఉసూ ఉరుమంటే వెళ్తా ఉంటారు. మీకు అర్థమవుతుంది, వెళ్తారు సరిగ్గా అవగాహన పుచ్చుకుని వెళ్తున్నారు అనిపిస్తుంది మనకి. కొంతమంది ధ్యానం చేస్తారు కానీ 7 మొఖాలతో కూర్చుంటారు. రామ 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 అని చూడలేమని బాబు, ఎందుకు బాబు వీళ్ళు ధ్యానం చేయకుండా ఉంటేనేమని అనిపిస్తుంది మనకి. ఆ ధ్యానంలో కూర్చుంటారు, ఎదురు దేవుడు బొమ్మ అంటుంది, 7 మొఖాలేనండి. మధ్య మధ్యనే గడియారం చూడటం, ఇంకా 7 అవ్వలేదా, ఇంకా 7 అవ్వలేదా. ఏం గడియారం చూడటం అంటే ధ్యానం చేసేవాడు ఆ గడియారం చూడటాను, ఇంకా 7 అవ్వలేదా, 7 అవ్వలేదా. ఇవన్నీ ఆర్టిఫిషియల్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్. అంటే నువ్వు సబ్జెక్టు శ్రవణం చేయాలి, ముందు సబ్జెక్టు శ్రవణం చేయాలి. సబ్జెక్టు శ్రవణం చేస్తే దాని మీద నీకు చీపు కలుగుతుంది, దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది, దాన్ని పొందాలనే కాంక్ష కలుగుతుంది. వస్తువు యొక్క వైభవం తెలియకుండా ఆ వస్తువును పొందాలనే కాంక్ష నీ లోపల ఉదయించదు. అంటే నువ్వు డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు మనకి, డబ్బు యొక్క విలువ తెలిసి మరో డబ్బు సంపాదించాలని ట్రై చేస్తాడు. మీకు అర్థమవుతుంది, అధికారం ఎందుకు సంపాదిస్తాడు, అధికారం ఉంటే కూడా 10 మంది మనుషులు ఉంటారు, పవర్ని ఎంజాయ్ చేయించడం కోసం ఆ పవర్ కోసం వాడు చేస్తూ ఉంటాడు. అయితే నువ్వు ఏదైతే ఏ విషయం అయితే నువ్వు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావో ఆ విషయం తాలూకు ఇంపార్టెన్స్ నీకు కొంత తెలిస్తేనే దాన్ని పొందాలని ప్రయత్నం చేస్తావు. అదేవిధంగా జ్ఞానం గురించి, భగవంతుడి గురించి, నీ లోపల ఉంటున్న ఆత్మ వైభవం గురించి, ఆ చైతన్యం గురించి వినగా 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 అప్పుడు నీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు నీ మనస్సులు దోణ తోలినట్టు వెనకాల కర్రెచ్చుకుని చూడక్కర్ల, దానంతట అదే ఉల్లాసంగా ఉరుకులేసుకుంటూ పరుగులేసుకుంటూ హృదయం వైపుకు ప్రయాణం చేస్తుంది ఆ మైండ్ అని చెబుతున్నారు ఇక్కడ భగవాన్. మీరు కర్రెచ్చుకుని దోణ తోలేబోదే ఎవరు పచ్చగడ్డ కానీ పగుడు నీళ్లు కానీ చూపించమంటున్నారు రమణ మహర్షి గారు దోడకి. దోడకి ఎవరు పగుడు నీళ్లు కానీ పచ్చగడ్డ కానీ చూపిస్తే వెనకాల కర్ర పెట్టి కొట్టక్కడ పచ్చగడ్డ కోసమే ఎవరు వచ్చేస్తా ఉంటుంది. అలాగే హృదయం యొక్క వైభవం మీరు ఎప్పుడైతే విన్నారో వెనకాల కర్ర దెబ్బలు అక్కర్లేదు. మీకు అర్థమవుతుంది, ఈ ముక్కు మూసుకోవడాలు తెరవడాలు అక్కర్లేదు. దానంతటదే ఉరకలేసుకుంటూ పరుగు పరుగున హృదయం వైపుకు ప్రయాణం చేస్తుంది ఈ జీవుడు. ప్రయాణం చేసి అందులో హాస్యం అవుతాడు. అప్పుడు వేరు బుద్ధి అంటే, వేరు బుద్ధి తగ్గుతా అంటే, భేద బుద్ధి తగ్గుతా అంటే మనకి చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఏ బుద్ధి తగ్గకపోతే, బేద బుద్ధి తగ్గకపోతే, ఈ సెపరేట్ అయ్యి తగ్గకపోతే, ఈ సెపరేట్ అయ్యి ఆర్టిఫిషియల్ అయ్యి ఫాల్స్ అయ్యి కనుక రిడ్యూస్ అవ్వకపోతే మనకి చైతన్య స్థాయి, ఎన్ని గుంజీలు తీసినా, ఎన్ని బస్కీలు తీసుకున్నా, ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా చైతన్య స్థాయి పెరగదు. అంచేది నీ మనసు స్వచ్ఛం కావాలి. ఇదంతా ఇప్పుడు మన ఏదో కాలక్షేపం మాట్లాడచ్చు అనుకోకండి, దీని జ్ఞాన యజ్ఞం అన్నాడు కృష్ణుడి గీతలో. ఇది మామూలుగా ఉపన్యాసాలు కాదు, ఈ ప్రవచనాలు కాదు. మనకు మాస్టర్ మనకు స్వాగతం చెప్పారు, తొలి పలుకులు మన మన్యం గారు చెప్పారు, ఇక్కడ మనకు సభకు ఏర్పాటు చేశారు,
దీనికి కార్యకర్తలు కొంతమంది ఉన్నారు, మనందరిని ఆహ్వానించారు, మనందరినీ సత్కారం చేశారు, మనందరికి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చారు. నేను ఏదో నాలుగు మాటలు చెబుతున్నాను, మీరు వింటున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళు వింటున్న మీరు, వక్తనైన నేను, మనందరం జ్ఞాన యజ్ఞంలో భాగాలన్నాడు కృష్ణుడు. అది మీటింగ్ అనుకోవద్దు, ఇది యజ్ఞంతో సమానమే, ఇది జ్ఞాన యజ్ఞం. నీ కళ్ళకి ఈ మీటింగ్లు కింద కనిపిస్తున్నాయి, ఈ మీటింగ్లు కాదు, ఇది జ్ఞాన యజ్ఞం. ఇది యజ్ఞమే. ఏంటది జ్ఞాన యజ్ఞం? వేదాలు, మన ఉపనిషత్తులు, మన బ్రహ్మసూత్రాలు ఏ వస్తువును తెలుసుకోమని ప్రతిపాదించేవో ఆ వస్తువుని గురించి వినగా దాని మీద మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, టున్నో తెలుసుకోవాలనే కాంక్ష కలుగుతుంది. ఆ కాంక్ష మీకు ఎరగైన తర్వాత దాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తారు, ప్రయత్నం చేయటమే కదా మీకు సిద్ధి కూడా కలుగుతుంది. మీ మనస్సు ఆత్మను చింతిస్తుంటే, భగవంతుని చింతిస్తుంటే మీ మనస్సు స్వచ్ఛం అవుతుంది, మీ మనస్సు స్వచ్ఛం అవుతుంది, నిర్మలం అవుతుంది, ఏకాగ్రం అవుతుంది, పవిత్రం అవుతుంది. మీ అహంకారానికి ఇష్టమైన పనులు కాకుండా నాకు ఇష్టమైన పనులు మీరు చేస్తూ ఉంటే, నా కోసం జీవిస్తూ ఉంటే, నేను చెప్పిన మాటలు మీరు ఇలా కూర్చుని పరస్పరం మీరు బోధించుకుంటూ ఉంటే మీ మనస్సు స్వచ్ఛం కాకపోతే ఏమవుతుంది? మురికవుతుందా? ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు ఎలాగా చేస్తారు? అది గొప్ప కాదు, మంచి పనిని మీరు మన ఇష్టం చేసుకోవాలి. ఇది భగవంతుడు చెప్పిన గొప్పతనం. ఎవరికి ఇష్టమైన పని వాళ్ళు చేస్తారని తేలికే, కానీ నీకు ఇష్టం కాకపోయినా అది మంచి పని అయితే నువ్వు ఇష్టం చేసుకోవాలి. అంటే భగవంతుడికి ఇష్టమైన పని మనం చేస్తూ ఉంటే, ఆయన గురించి మనం ఇలా పరస్పరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, ఆయన గురించి ధ్యానం, ఆత్మని ధ్యానం చేస్తూ ఉంటే, నీ మనసు పవిత్రం కాకపోతే, నీ మనసు శుద్ధం కాకపోతే, నీ మనసు ఏకాగ్రం కాకపోతే, నీ మనసు నిర్మలం కాకపోతే, నీ మనసు శాంతి సాగరంలో కూరుకుపోకపోతే అదేమవుతుంది? నీ మనసు శాంతి స్థాయి నీ మనసుకు దొరుకుతుంది, అది స్వచ్ఛమవుతుంది. ఆవుదని విడిచిపెడతాం మనం పొద్దున్న పాలు పిచ్చుకెళ్ళప్పుడు, ఉసూరుమంటే వెళ్తుందా గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతుందండి? పాలు తాగటానికి ఉసూరుమంటే వెళ్తుందా? వెళ్ళు నువ్వు పాలు తాగు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి పాలు తాగని చెప్పాలి ఆవుదని? గంతులు వేసుకుంటూ పులుగు దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళమని ఆ దూరతో చెప్పక్కలే, మీరు గురికి తాడిప్పేస్తే పారిపోతుంది. ఉదయం యొక్క నిర్మలత్వం నీకు తెలిసినప్పుడు, హృదయం యొక్క స్వచ్ఛత నీ మనసుకు పట్టినప్పుడు, ఆ హృదయంలో ఎంత నిర్మలత్వంలో నీ మనసుకు కూడా అంత నిర్మలత్వం వచ్చినప్పుడు పరుగులేసుకుంటూ గంతులేసుకుంటూ ఇల్లు హృదయాకారంలో కలిసిపోతుంది. అంటే నీ మనసుకు స్వచ్ఛత వచ్చినప్పుడు వెళ్ళి హృదయం అది ఆశ్చర్యమవుతుంది. దేవుడు అనేది ఒక తలంపు, జీవుడు అనేది ఒక తలంపు, ప్రపంచం అనేది ఒక తలంపు, కోపం అనేది ఒక తలంపు, క్రోధం అనేది ఒక తలంపు, అసూయ అనేది ఒక తలంపు, యుగం అనేది కమ్యూనిజం, సోషలిజం, ఇంకోటి అన్ని కూడా ఇవన్నీ తలంపులే. తలంపులు లేనప్పుడు ఏమి లేదు. నీ తలంపు ఎందుకు నిజం? నీ యుగం కూడా అంతే నిజం. నీ తలంపు ఎందుకు నిజం? నీ కోపం కూడా అంతే నిజం. నీ తలంపు ఎందుకు నిజము? నీ తలంపు ఎందుకు నిజము? నీ సెక్స్ కూడా అంతే నిజం. నీ తలంపు ఎందుకు నిజము? రాబోయే జన్మ కూడా అంతే నిజం. కోపం కూడా, తలంపు లేకుండా కోపం రాదు, తలంపు లేకుండా పునర్జన్మ రాదు, తలంపు లేకపోతే దేవుడు కూడా లేదు. ఇదంతా నీ తలంపుల మీద ఆధారపడి. నేను చనిపోతున్నాను అనుకోవటం కూడా ఒక తలంపే. నేను చనిపోతున్నాను అనుకోకుండా అది కూడా నేకెడ్ ట్రూత్ కాదు, అబ్సల్యూట్ ట్రూత్ కాదు, అది కూడా ఒక తలంపే. తలంపు లేకుండా కోపం రాదు, తలంపు లేకుండా చిరాకు రాదు. ఎందుకంటే ఎన్ని దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఈ తలంపుల మీద ఆధారపడి ఉన్నాయి. ఈ తలంపులన్నీ దేని మీద బేసి ఉన్నాయి? నేను అనే తలంపు మీద బేసాను. దాని మదర్ థాట్ అంటారు. దాని ఏమంటారు? అనేక తలంపులు ఉన్నాయి మనకి. మంచి తలంపులు ఉన్నాయి, చెడు తలంపులు ఉన్నాయి. మొట్టమొదటి తలంపు మనకి ఏమొస్తుంది? నేను వస్తుంది. ఏమొస్తుంది? నేను వస్తుంది. ఇది బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను అనే తలంపు వస్తుంది. ఈ భక్తులందరూ ఏం చేస్తున్నారటండి? ఈ దేహం చచ్చిపోయిన తర్వాత ఈ నేను వైకుంఠానికి కైలాసానికి పంపేద్దామని చూస్తున్నారట. ఈ దేహం చనిపోతుంది ఏదో రోజునే, ఈ దేహం నాది, ఈ దేహం నేనని చెబుతున్నాను కదా, నేను నేను అంటున్నాను కదా, ఆ నేనుని దేహం చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికో కైలాసానికో పంపుదామని చూస్తున్నారు వీడు. కానీ దేహం ఉండగానే ఆ దేహగతమే నేనులోంచి విడుదల పొందటమే నిజమైన మోక్షం. ఇది బాగా అర్థం చేసుకునే విషయం. దేహం ఉండగానే ఏదైతే నువ్వు నేను 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 అని అంటున్నావో, నేను అని నువ్వు అంటున్నావు కదా, ఆ నేను అనే తలంపు వచ్చాక నీకు దేవుడి తలంపు వస్తుంది. ఆ నేను అనే తలంపు లేనప్పుడు నీకు దేవుడి తలంపు రాదు. గాఢ నిద్రలో నీకు దేవుడికి సంబంధించినటువంటి తలంపు లేదు. ఈ లోకం ఎంత నిజమో, నువ్వెంత నిజమో, నేనెంత నిజమో, దేవుడు కూడా అంతే నిజం. అబ్సల్యూట్ ట్రూత్ మటుకి ఉన్నది ఒకటే సత్యం, అది చైతన్యం. ఉన్నది ఒకటే సత్యం, అది చైతన్యం. మిగతా అందులో కల్పింపబడ్డాయి, చైతన్యంలో కల్పింపబడ్డాయి. అన్ని తలంపులే. ఈ అన్ని తలంపులకు ఆధారపడి ఏముంది? ఓ తలంపు ఉంది. ఏం తలంపుది? నేను. నేను అనే తలంపు ఉంది. ఆ నేను అనే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుంది? లోపల నుంచే వస్తాను. నీకు అర్థమవుతుంది, ఆ నేను అనే చంపలోంచి విడుదల పొందటమే మోక్షం. గౌతమ కృష్ణ గారు దేహం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళతామని కృష్ణ బాగా వినండి, మీరు జాగ్రత్తగా వినండి. దేహం చనిపోయిన తర్వాత ఎవడో ఉంచే వాడు ప్రయాణం చేస్తాడు వైకుంఠానికో కైలాసానికో స్వర్గానికో నరకానికో. దేహం చనిపోయిన తర్వాత ఎవడైతే ఉంటాడని నువ్వు అనుకుంటున్నావో విచారణ చేసి చూస్తాడు, ఇప్పుడు కూడా లేడు అన్నాడు. ఇది బాగా అర్థం చేసుకోండి, దేహం చనిపోయిన తర్వాత ఎవడైతే ఉంటాడని నువ్వు అనుకుంటున్నావో అది విచారణ చేసి చూస్తే అది ఇప్పుడు కూడా లేడు. దేహం చనిపోయిన తర్వాత ప్రయాణం ఎవడు చేస్తాడు? జీవుడు చేస్తాడు. ఆ జీవుడు అనే వాడు ఎక్కడ ఎవడు? ఈ జీవుడు అంటే ఎవడు? ఇవిడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ జీవుడు ఎలా ఫారం అయ్యాడు అని కనుక విచారణ చేస్తే ఇప్పుడు జీవుడు అనేవాడు లేడనే సంగతి నీకు ఇప్పుడే తెలుస్తుంది. నిర్వాణ స్థితి నీకు తెలుస్తుంది. ఆ పూర్ణ సుఖం, ఆభవ సుఖం, పూర్ణ సుఖం, ఆత్మసుఖం, ఆ చైతన్య సుఖం, ఆ చిత్తు సుఖం ఇప్పుడే ఈ దేహంలో ఉండగానే నీకు అనుభవంలోకి వస్తుంది. అంటే దేహం మరణించిన తర్వాత జీవుడు ప్రయాణం చేస్తాడు, వాడిని విచారణ కనుక ఇప్పుడు చేసి చూస్తే జీవుడు అనేవాడే లేడని సంగతి నీకు అది తెలుస్తుంది. నీకు శివుడు ఎవడో నీకు తెలియటం లేదు, జీవుడు ఎవడో నీకు తెలుస్తుంది. ఆ జీవుడిని అన్వేషణ చేస్తే ఆ జీవుడు యొక్క మూలాన్ని వెతికితే నువ్వెవరో నీకు అది తెలుస్తుంది. అప్పుడు నీకు నిర్వాణ స్థితి మోక్ష స్థితి నువ్వు అందుకుంటావు. ఆ మోక్ష స్థితి నువ్వు పొందడానికి శరీరం చచ్చిపోయే వరకు నువ్వు ఆగక్కర్లేదు, శరీరం మరణించే వరకు నువ్వు ఆగక్కర్లేదు. ఈ శరీరం ఉండగానే దాన్ని నువ్వు పొందవచ్చు. ఆ మోక్ష స్థితిని శరీరం ఉండగానే నువ్వు పొందవచ్చు. ఆ స్థితి నువ్వు పొందినప్పుడు ఆ అభవ సుఖం, ఆ పూర్ణ సుఖం, పెర్మనెంట్ హ్యాపీనెస్, అండ్ బ్రోకెన్ హ్యాపీనెస్, అండ్ డైల్యూటెడ్ హ్యాపీనెస్, అండ్ డైల్యూటెడ్ పీస్, ఆ సుప్రీం పీస్, ఆ సుప్రీం స్టేట్, ఆ దేహం ఉండగానే, ఈ శవం నీ కూడా ఉండగానే ఆ స్థితి నువ్వు పొందవచ్చు. శరీరం మరణించే వరకు నువ్వు ఆగక్కర్లేదు. ఈ సబ్జెక్టులో నేను చెప్పి సారాంశం ఏంటంటే, శరీరం మరణించిన తర్వాత ఎవరినైతే మీరు మోక్షానికి పంపడానికి చూస్తున్నారో, ఎవరినైతే వైకుంఠానికి పంపడానికి మీరు చూస్తున్నారో, వాళ్ళుంచి ఈ శరీరం ఉండగా వాళ్ళుంచి విడుదల పొందటమే శాంతి. శరీరం మరణించిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తాడో వాళ్ళుంచి ఇప్పుడు మనం సెపరేట్ అవటమే మనకి మనకు కావాల్సింది. వాటితో సెపరేట్ అయితే మనకు నిర్వాణ స్థితి మనకు కలుగుతుంది. మన హిందువులు మోక్షం మోక్షం అంటారు. మోక్షం అంటే ఏమి చెప్పండి? మోక్షం అంటే విడుదల అని అర్థం. మోక్షం అంటే ఏంటి? విడుదల అని అర్థం. దేంట్లోంచి విడుదల? మోక్షం అనే శబ్దానికి విడుదల అని అర్థం. మోక్షం అంటే దేంట్లోంచి విడుదల? ఈ బాడీ బౌండ్ ఐ, ఈ ఫాల్స్ ఐ, ఆర్టిఫిషియల్ ఐ, ఈ జీవుడు జీవుడు అన్నారు చూడండి, ఆ జీవలక్షణాల నుంచి విడుదల పొందటమే మోక్షం. ఆ జీవలక్షణాల నుంచి విడుదల పొందటమే మోక్షం. ఆ జీవలక్షణాల నుంచి విడుదల పొందగానే వాడు ఏమవుతాడు? శివుడు అయిపోతాడు. తెలియదు ఉండగా ఎవడైతే జీవలక్షణాల నుంచి విడుదల పొందాడో వాడు శాశ్వత శాంతిని అంటే మోక్షాన్ని పొందుతాడు. మోక్షం అంటే విడుదల. దేంట్లోంచి విడుదల? ఈ జీవుడి యొక్క లక్షణాల్లోంచి, ఈ రాంగ్ థింకింగ్ లోంచి, రాంగ్ హ్యాబిట్స్ లోంచి, ఈ బాడీ బౌండ్ ఐలోంచి, ఈ మదర్ థాట్ లోంచి విడుదల పొందటమే మోక్షం. మన వాళ్ళు మోక్షము అన్నారు మన హిందువులు. దీని గౌతమ బుద్ధుడు నిర్వాణ స్థితి అన్నాడు. దాని ఏంటి? నిర్వాణ స్థితి అన్నాడు. క్రైస్తవులు స్వర్గరాజ్యము అన్నారు. ది కెంగడమ వివనీ వ్యక్తులు క్రైస్తవుడు ఏమన్నారు? ది కెంగడమ వివనీ వ్యక్తులు అన్నారు. మీకు అర్థమవుతుంది? యేసుక్రీస్తు మాటలు ఇంకొక మాట చెప్తాను. మనకి అహంకారం ఉందో లేదు ఎలా తెలుస్తుంది? మనం అందరికీ లేదనుకుంటున్నాం కానీ ఉంది, ఉంది కదా, ఉందా? మీకు లేదేమండి ఉందంటున్నారు. మనకు అహంకారం ఉందా ఎలా తెలుస్తుందంటే, యేసుక్రీస్తు దీనికి ఉదాహరణ చెప్పాడు ఎలా ఉందో. మన కడుపులో ఫారిన్ మ్యాటర్ ఉందనుకోండి, మన కడుపు నొప్పి వస్తుంది అనుకోండి, కొంచెం ఫారిన్ మ్యాటర్ అక్కడ ఉన్నట్టు అర్థం, అంతే కదా? ఏదో ఫారిన్ మ్యాటర్ ఉంది కడుపు నొప్పి వచ్చేటప్పుడు. తలకాయ పూట వస్తుంటే అక్కడేదో బ్రెయిన్లో డిజార్డర్ ఉంది, ఏదో ఫారిన్ మ్యాటర్ ఉంది, అంతే కదా? లేకపోతే రాదు. మోకాళ్ళు లాగుతున్నాయి అనుకోండి, అక్కడేదో డిజార్డర్ ఉంది, లేకపోతే మోకాళ్ళు లాగు. ఆరోగ్యానికి అర్థం ఏంటంటే శరీరంలో ఏ అవయవం కూడా మనకు జ్ఞాపకం రాకపోతే ఆరోగ్యంగా ఉన్నట్టు మనిషి. మనకు ఇప్పుడు కళ్ళు జ్ఞాపకం లేవు, ఏంటంటే కళ్ళు మంటలు లేవు కాబట్టి. కళ్ళు మంటలు ప్రారంభించగానే తెలిస్తే అస్తమైన కళ్ళే గుర్తుకు వస్తూ ఉంటుంది. బాడీలో ఏ ఆర్గన్ కూడా మనకు గుర్తు రాకూడదు, ఆ మనిషి హెల్దీ మ్యాన్. ఈగో మనకు ఉందో లేదో యేసుక్రీస్తు చిన్న మాట చెప్పాడు, ఐఆమ్ దట్ ఐఆమ్, నేను ఉన్నాను అని అనుకున్న వాడికి ఈగో లేదండి. నేను అలాగ ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను ధనవంతుని, నేను పేదవాణ్ణి, నేను అందంగా ఉంటాను, నేను నల్లగా ఉంటాను, అందంగా లేను, నాకు పలుకుబడి ఎక్కువ ఉంది, లేకపోతే నాకు పలుకుబడి తక్కువ ఉంది, ఇలా నీకు దేని చోట దాని చోట, ఐఆమ్ సచ్, ఐఆమ్ దిస్, ఐఆమ్ దట్, ఇలా దేని చోట దాని చోట నువ్వు ఐడెంటిఫై అవుతాంటే నీకు ఈగో ఉన్నట్టే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకోవాల్సిన పని లేదని అడిగేసు. నువ్వు ఎక్స్రే తీయించుకోవద్దు, ఎక్స్రే తీయించుకొని మీరు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టద్దు. నీకు బాగా డబ్బు ఉందనుకోండి, నేను ధనవంతుండేనే అని అనుకుంటే నీకు ఈగో ఉన్నట్టే. మీరు బాగా పేదవాళ్ళు అనుకుని నాకు డబ్బు లేదు నాకు డబ్బు లేదు నాకు డబ్బు లేదు అనుకోవటం కూడా అది కూడా ఈగో లక్షణమే. నేను అలా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, పండులా ఉన్నాను, బాగున్నాను, శ్వాస నీకున్న శ్వాసల స్టేటస్ నువ్వు తాగట్టు పొందుకంటే అది కూడా ఈగో లక్షణమే. మా కుటుంబంలో అందరూ బాగున్నారు, మరి కల్చర్ ఫ్యామిలీ, మరి శివుడే ఫ్యామిలీ, మరి చాలా హై ఫ్యామిలీ అనుకోవటం కూడా ఐఎమ్ దట్ ఐఎమ్ దిస్ ఐఎమ్ సచ్ అనుకోవటం కూడా ఇవన్నీ కూడా ఈగో లక్షణాలు. నువ్వు ఎలా అనుకుంటా అంటే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఎగ్జామ్ అని చేసుకోక్కర్లేదు, నువ్వు మామూలుగా స్టమక్ అయ్యి ఎగ్జామ్ అని, నీ బ్రెయిన్ కూడా నీకు ఎగ్జామ్ అని చేయించుకోక్కర్లేదు, ఫోటో చేయించుకోక్కర్లేదు, ఇలా దేనితో నువ్వు కాని వస్తువులతో నువ్వు తాదాత్మ్యం పొందటం అనుకున్నంత కాలం నీకు అహంకారం ఉన్నట్టే లెక్క. ఇప్పుడు మీరందరూ ఎర్రగా ఉన్నారనుకోండి, నేను ఎర్రగా ఉంటాం బ్యూటిఫుల్గా ఉంటాం అనుకుంటాను అనుకోండి, అది ఈగో లక్షణం. మీరు మెల్లగా ఉన్నారనుకోండి, నేను మెల్లగా ఉన్నాం బాగోలేదని మీరు అనుకుంటారనుకోండి, అది కూడా ఈగో లక్షణం. ఇది బాగా అర్థం చేసుకోండి. నేను పేదవాడిని నేను పేదవాడిని అనుకుంటే ఈగో లక్షణం, నేను ధనవంతుని ధనవంతునంటే అది ఈగో లక్షణం. నీకు నీకు ఏదైనా గౌరవం ఉంటే ఆ గౌరవంతో తాదాత్మ్యం పొందితే అది కూడా నీకు ఈగో లక్షణం. పుస్తకం నేను చేతితో పట్టుకున్నాను, వదిలేసి అనుకుని ఎక్కడ పడుతుంది? భూమి మీద పడుతుంది. ఏం చేయదు భూమి మీద పడుతుంది? భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నటువంటి భూమి మీద పడిపోతుంది. అదే నీ మైండ్ దేనితో నువ్వు ఐడెంటిఫై అవ్వకుండా ఉంటే నీ వదిలిన దాని లోపల గుంజేసుకుంటుంది, గుంజేసుకుంటుంది కదా నీ పరమేశ్వర తన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. జయంతుడు ఐడెంటిఫై మైండ్ జయంతుడు ఐడెంటిఫై లేకుండా నువ్వు ఐడెంటిఫికేషన్ కనుక వదిలేస్తే దానంతరం హృదయంలోకి జారిపోతుంది, జారిపోతుంది కదా హృదయాకారం చెందుతుంది. ఐఎమ్ దట్ అని అనుకోవద్దు, ఐఎమ్ దిస్ అనుకోవద్దు, ఐఎమ్ సచ్ అనుకోవద్దు. నీకు అర్థమవుతుంది? ఈ కార్యకారణంతో కనుక మీరు తాదాత్యం పొందుతుంటే మీకు దుఃఖం తప్పనిసరిగా వస్తుంది, విషాదం వస్తుంది, టెన్షన్ వస్తుంది. అని చెప్పి ఇంకో మాట అన్నాడు, సాత్వికుడు ధన్యులు వారి ప్రపంచం స్వతంత్రించకుండా అన్నాడు. సత్వగుణం ఉన్నవాడు ధన్యులు, వాడు ఎవరింటికి వెళ్ళినా మన ఇంటికి వెళ్తాం అనిపిస్తుంది, సాత్వికులు ధన్యులు వారు దేవుని చూసేదారు. కొంతమంది ఎవరికైనా పేచీలు ఉన్నాయనుకున్న పెద్ద చేసేస్తారు, కొంతమంది పెద్ద చేసి వీళ్ళు సంతోషిస్తూ ఉంటారు. అలా కదండి, ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గించడానికి ప్రయత్నం చేసేవాడు సాత్వికులు అట్టండి, వాళ్ళు భగవంతుడు వాళ్ళ అనుగ్రహానికి పాత్రలు అవుతారట. కొంతమంది ఏదైనా చిన్న మంటం అనుకుని పెద్ద చేసేస్తారు, దాన్ని చిన్న గొడవని పెద్ద గొడవ చేసేస్తారు, గోరంత మాటలను కొన్నంత మాట్లాడని చేసేస్తారు. అయితే ఎక్కడైనా ఏదైనా వివాదం ఉన్నప్పుడు దాన్ని ఆర్పేయటానికి ప్రయత్నం చేస్తాంటే వాళ్ళు కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవుతారు. సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. సత్వగుణం ఉన్నవాడు ధన్యులు, వారు దేవుని చూచేదారు. మీరు అర్థమవుతుంది? దిక్కెంగడం వస్తుందని ఇది విత్తే నీవు స్వర్గరాజ్యం అంతా కూడా నీలో ఉంది. కష్టం లేకుండా ఏం చెప్పారు భగవాన్? చెప్పిన టెక్నిక్ చెప్పండి మీరు, లేటెస్ట్ టెక్నిక్, మోడర్న్ టెక్నిక్ ఏం చెప్పారు? మీరు పెద్ద పెద్ద సాధన మీరు చేయలేరనుకోండి, పెద్ద పెద్ద ఉపవాసాలు వ్రతాలు వెళ్ళి చేయలేరనుకోండి, దీనికి ఉదాహరణ చెప్పారు. మీ మైండ్ తోటి మీ దేహంతో ఐడెంటిఫికేషన్ తగ్గించుకోమన్నారు. అంటే దేహభ్రాంతి మనస్సు భ్రాంతి. మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, ఆ పొగిన మాటలు మీకు అస్తమానే జ్ఞాపకం వస్తామనుకోండి, మీ మనస్సుతో మీకు తాదాత్మ్యం ఉన్నట్టు గుర్తు. మిమ్మల్ని ఎవరైనా విమర్శించారనుకోండి, ఆ విమర్శించే మాటలు నీకు అస్తమైన జ్ఞాపకం వస్తున్నాయి అనుకోండి, మీ మనస్సుతో మీకు ఆ తాదాత్మ్యమే మీ స్వరూప సుఖం నుంచి, మీ నిజమైన సుఖం నుంచి, భగవంతు నుంచి మిమ్మల్ని దూరం చేసేస్తాను. మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం, ఏదో కొంతకాలం ఉంటాం, మళ్ళీ శరీరం విడిచి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నీకు ఇష్టమైన దేహం అంటే నాకు ఇష్టమైన దేహం అంటే నీ దేహం అంటే నీకు ఇష్టం, నీ దేహం అంటే నీకు ఇష్టం, నా దేహం అంటే నాకు ఇష్టం. కానీ ఇక్కడ ప్రమాదం ఎక్కడ వస్తుందంటే మనకి ఎంత ఇష్టం ఉన్నది మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, అదే చెడ్డొచ్చేస్తుంది మనకి. మనకి దేహం మీద ఎంత ఇష్టం ఉందో దేహానికి మన మీద అంత ఇష్టం లేదు. దానికి ఎన్ని కంఫర్ట్స్ కలర్ చేసినప్పటికీ మనం ఏదో రోజుని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. పాపం దాన్ని ప్రేమగా చూస్తున్నాం దేహాన్ని, ఆ దేహాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసినా ఎంత ప్రేమగా చూసినా అది మధ్యకి మనం ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతాం చెప్పండి? అది మనం కాదు కాబట్టి. మనం జాగ్రత్తగానే చూసుకుంటున్నాం దేహాన్ని, కానీ ఎంత జాగ్రత్తగా చూసేది మనం కాదు కాబట్టి. ఎంత జాగ్రత్తగా చూసినా అందులోంచి మనం ఏదైతే కాదో, మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా దాంట్లోంచి మనకు వేరుపడటం తప్పదు. ఇవాళ కాకపోయినా రేపైనా ఎంత ఇష్టం ఉన్నా మనం కాని దాంట్లోంచి సెపరేట్ అవటం ఏదో రోజున మనకు తప్పదు. దేహాన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నాం, ఈ వైద్యం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నాం, ఈ దేహాన్ని కంఫర్ట్లో ఉంచడం కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఏదో రోజున దేహంలోంచి మనం విడిపోతున్నాం. ఇంకేది మనం కాదు కాబట్టి. అయితే ఐఎమ్ సచ్ అనుకోవటం కూడా వదిలేస్తే ఇప్పుడు మనందరం ఉన్నామా? ఉన్నాం, మనందరం ఉన్నామా? ఇంకా చచ్చిపోలేదు కదా, మనందరం ఉన్నాం.
ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్, ఐఎమ్ సచి, ఐఎమ్ సచి, ఈ గొడవ కనుక వదిలేస్తే ఇప్పుడు దేహంలో ఉండగా మనం ఉన్నామని ఎలా తెలుస్తాండో, చచ్చిపోయిన తర్వాత కూడా మనం ఉన్నామని సంపద స్పష్టంగా తెలుస్తుంది. ఇది కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. దేహం ఉండగా మనం ఉన్నామని ఎంత స్పష్టంగా మనకు తెలుస్తాండో, మీరున్నారని నేను చెప్పక్కర్లేదు కదా, మీరున్నారని నేను చెప్పారండి, నేను చెప్ప, నేనున్నాను సంగతి నాకు తెలుస్తాను, మీరు వచ్చి నాకు చెప్పక్కర్లేదు, నేను ఉన్నాయన్న సంగతి ఎంత స్పష్టంగా నాకు తెలుస్తాండో, ఈ దేహం చచ్చిపోయిన తర్వాత కూడా నేనున్నాన్న సంగతి అంత స్పష్టంగా నాకు తెలుస్తుంది, అది రియలైజేషన్. అయితే నీకు బాడీ తోటి కానీ, మైండ్ తోటి కానీ, నీ హ్యాబిట్స్ తోటి కానీ తారాత్మ్యం కనుక ఉంటే నీకు ఆ రియలైజేషన్ స్టేట్ నీకు రాదు. మీరాబాయికి 7వ సంవత్సరంలో పెళ్ళయింది, ఆవిడకి కృష్ణుడు అంటే ఆ జన్మాంతర అనుభవం. మీ మీద నాకు ప్రేమ ఉందనుకోండి, అది ఈనాటి ప్రేమ కాదు, జన్మాంతరంలో మీకు నాకు ఏదైనా సంబంధం ఉంటే నా ప్రేమ కలుగుతుంది, కానీ లేకపోతే ప్రేమ కలగదు. కాళిదాస్ చెప్పాడు, ఒక మనిషిని చూస్తే ఎందుకో కారణం కలగదు, ప్రేమ కలుగుతుంది. మనకు వాళ్ళు మనకేం ఉపకారం చేయరు, మనం కూడా ఆశించం, కానీ వాళ్ళ మీద ఏదో ప్రేమ కలుగుతూ ఉంటుంది, ఆ ప్రేమకి కారణం చెప్పలేం. అప్పుడు కాళిదాస్ చెప్పాడు, పూర్వజన్మలో మీకు ఏదో అనుబంధం ఉంది, అనుబంధం లేకపోతే అకారణమైన ప్రేమ మీకు వాళ్ళ మీద కలగదు. కొంతమందిని చూస్తుంటే వాడికి కారణం కనిపించదు, వాళ్ళని ఆప్యాయత కలుగుతుంది, నా ప్రేమ కలుగుతుంది, ఒకసారి పలకరించాలి, నేను మాట్లాడాలని బుద్ధి కలుగుతూ ఉంటుంది. అంటే జన్మాంతరంలో మనకి ఏదైనా అనుబంధం ఉన్నప్పుడే అకారణమైన ప్రేమ కలుగుతుంది. అకారణమైన భక్తి, అకారణమైన ప్రేమ కలగటం కూడా జన్మాంతర సుకృతం. భగవంతుడి మీద మనకు ప్రేమ ఉండాలి, కానీ కారణం కనిపించకూడదు, అది నిజమైన ప్రేమ. మీరు చేసిన పుణ్యం కానీ, మీరు చేసిన సాధన కానీ నాకేం అక్కర్లేదు, మీ పుణ్యము మీ సాధన నీకే ఇచ్చేస్తాను, కృష్ణుడి గీతలో చెప్పాడు. మీరు ఏదైనా పుణ్యం చేస్తే మీ పుణ్యం మీకే ఇచ్చేస్తాను, మీరు ఏదైనా సాధన చేస్తే మీ సాధన నీకే ఇచ్చేస్తాను, మీరు చేసింది నాకేం అక్కర్లేదు, మీరు చేసింది మీకే ఇచ్చేస్తాను. హీరాబాయిని 7వ సంవత్సరంలో పలకిలో సవారిలో కూర్చోబెట్టారు, బట్టలు పెట్టారు, మెల్ల వస్తువులు పెట్టారు, వాళ్ళు రిచ్ పీపుల్, బంగారు పిచ్చుకలు అంటే అన్ని పెట్టారు, వాళ్ళకి అన్ని పెట్టారు. మీరాబాయికి మాట ఉంది, అది ఆశ్చర్యం, అది జన్మాత్ర అనుబంధం. సవారిలో కూర్చోబెట్టింది, అత్తవారింటికి పంపుతాడు, అమ్మ జాగ్రత్తగా ఉండు, నీ కూడా నలుగురిని పంపుతున్నాను నీకు సేవ చేయడానికి, జాగ్రత్తగా ఉండు, బట్టలు ఎక్కడ ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. ఓ మదర్, ఐ వాంట్ నైదర్ ఆర్నమెంట్స్ నాట్ గార్మెంట్స్, ఐ వాంట్ నైట్ లాడ్ కృష్ణ. అది జన్మాంతరాన్ని బట్టి అమ్మా, నువ్వు బట్టల గురించి చెబుతున్నావు, వస్తువుల గురించి చెబుతున్నావు, వస్తువులు ఎక్కడున్నా ఏ పెట్టిలో పెట్టావో వస్తువులు చెబుతున్నావు, వస్తువులు పలానా పెట్టిలో పెట్టాను జాగ్రత్తగా చూసుకోమని చెబుతాను, బట్టల గురించి చెబుతున్నావు, వస్తువుల గురించి చెబుతున్నావు. కానీ నేను రోజు పూజించి, నేను రోజు ఆరాధించి, నేను ప్రేమించే కృష్ణుడి విగ్రహం నాకు ఇవ్వలేదు. ఓ మదర్, ఐ వాంట్ నైదర్ ఆర్నమెంట్స్ నాట్ గార్మెంట్స్, ఐ వాంట్ మై లార్డ్ కృష్ణ. నాకు బట్టలు అక్కర్లేదు, నగలు అక్కర్లేదు, నేను రోజు పూజ చేసుకునే కృష్ణుడి విగ్రహం నాకు ఇచ్చే, నేను పూజించుకునే విగ్రహం, నేను ప్రేమించే విగ్రహం నాకు ఇవ్వటం లేదు, ఈ సమారులో పెట్టడం లేదు, ఎంకే బట్టలు కూడా, ఆర్నమెంట్స్ కూడా, గార్మెంట్స్ కూడా చెప్తున్నావు, నా కృష్ణుని నాకు ఇచ్చేది. ఐ వాంట్ నైదర్ ఆర్నమెంట్స్, నైదర్ ఆర్నమెంట్స్ నాట్ గార్మెంట్స్, ఐ వాంట్ మై లార్డ్ కృష్ణ, ఐ వాంట్ మై బెలవడ్ కృష్ణ. ఈ మాటలు ఎప్పుడు 7వ సంవత్సరం వాళ్ళకి, నేను ప్రేమించే కృష్ణుని, నేను రోజు పూజ చేసుకునే కృష్ణుని, నేను దండలేసి ఆ కృష్ణుడి పూట విగ్రహానికి దండలేసి నేను సంతోషించే కృష్ణుని, ఆ కృష్ణుడికి దండలేసి అక్కడ రోజు మీరాబాయ్ ఎంత బాగున్నాడో, ఎంత బాగున్నాడో మీరు చూడండి, మీ పిల్లలకు స్నానం చేస్తారు, బట్టలు తొడుగుతారు, తలదువుతారు, ఎంత బాగున్నాడు పిల్లలని ఎత్తుకుంటారు, మీరు మీ పిల్లల్ని మీరు ఎత్తుకుంటారు కదా, స్నానం చేసి మీరే స్నానం చేస్తారు, మీరే ముస్తాబు చేస్తారు, మీరే ఎత్తుకుంటారు, మీరే ముద్దు పెట్టుకుంటారు, అలంకరించేది మీరే, ముద్దు పెట్టుకునేది మీరే, సంతోషించేది మీరే. అదేవిధంగా ఆ కృష్ణుడి విగ్రహాన్ని, ఐ వాంట్ మై లార్డ్ కృష్ణ, ఏ కృష్ణుడికైతే రోజు దండలేస్తున్నాను, ఏ కృష్ణుడికైతే రోజు అభిషేకం చేసి నీళ్లు పెట్టి కడిగేస్తున్నాను, కడిగేసి దండలేసి కొత్త బట్టలు ఏ కృష్ణుడికైతే కడుతున్నాను, ఏ కృష్ణుని చూసి నేను ఆనందిస్తున్నాను, నా సంతోషానికి, నా ఆనందానికి ఏ కృష్ణుడైతే కారణము, ఆ కృష్ణుని నా చేతికి ఇచ్చేయమ్మా, ఆ కృష్ణుని నా చేతికి ఇవ్వకుండా బట్టలు ఇచ్చాను, నగలు ఇచ్చాను, రూపాయలకి ఇచ్చాను, ఈ కరెన్సీ కాగితాలు ఇచ్చానంటానంటమ్మా, ఐ వాంట్ మై లార్డ్ ఆ కృష్ణ, ఐ వాంట్ మై బెలవడ్ కృష్ణ. అది భక్తి యొక్క పరాకాష్ఠ. అది ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు వయసు అంటే 7వ సంవత్సరం. ఆ 7వ సంవత్సరం ఆ విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? జన్మాంతరంలో చేసిన సాధన. అంటే మీరు చేసింది అది మీకే వచ్చేస్తుంది. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, ఎదటి వాళ్ళకు మనం ఏది సహాయం చేసినా అది తిరిగి మనకు వచ్చేస్తున్నా, కానీ ఆ సంగతి మనకు తెలిస్తే ఇతరులకు సహాయం చేయకుండా మనం ఉండాలని, ఇతరులకు నువ్వు ఏది సహాయం చేసినా ఆ సహాయం నీకు తిరిగి నీకే వచ్చేస్తుంది, ఆ సంగతి నీకు తెలియటం లేదు కాబట్టి ఇతరులకు సహాయం చేయాలనే బుద్ధి నీకు కలగటం లేదు.